క్షేత్రజ్ఞుడి గురించి చాలా బాగా చెప్పారు. మనందరం ఈ జన్మలోనే ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకుందామని తెలుసుకోగలమని ఆశిస్తున్నాను. ఇలాగ ఇది మనకి ఆశీర్వాదంగా తీసుకుని ఇదే పంధాలో సాగబోతున్న భాగవతంలోకి ప్రవేశిద్దాం. ఇంకా సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతున్న మోక్ష సంహిత భాగవతంలో మనం జడభరతోపాఖ్యానంలో ఉన్నాం. ఇప్పుడు సింహావలోకనంగా గొప్ప రాజైన భరతుడు చాలా ఏళ్లు రాజ్యపాలన చేసిన తర్వాత వైరాగ్యం పొంది రాజ్యభారం పుత్రులకు ఇచ్చి అడవులకు వెళ్లి ప్రపంచానికి మోహాలకి దూరంగా మహాతపస్సు చేస్తారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక అనాథ జింక పిల్లను తన ఆశ్రమానికి తెచ్చి పెంచుకోవడం మొదలు పెడతారు. క్రమంగా దాని మీద మోహం పెరిగి అన్ని సమయాల్లో ఆ జింక గురించి ఆలోచిస్తూ తప్పిస్తూ దేహం చాలించిన తర్వాత తర్వాత జన్మలో జింకగా పుడతారు. తన పూర్వజన్మకు తప్పు గుర్తున్న ఆ జింక మిగతా జింకల్లాగా ఉండకుండా భగవన్ నామ స్మరణతో జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత జన్మలో జీవన్ముక్తుడిగా పుడతారు. అతనిని అందరూ జరుడు అనుకుంటారు, సులకం చేస్తూ ఉంటారు. ఒకరోజు రఘుగణుడనే రాజు పల్లకి మోసే బోయిగా ఉండాల్సి వస్తుంది. ఆ రాజుకి భరతుడికి జరిగిన వేదాంత సంవాదం ఇప్పుడు మనకి మధుకర్ గారు చెప్తారు. మధుకర్ గారు లైన్లో ఉన్నారా?
ఉన్నానండి. శ్రీ గురుభ్యో నమః. గురుభ్యో నమలో ఉన్న అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ అంబికా తనయాయ నమః, శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతంలో జడభరతుని కథని కొనసాగిస్తున్నాము. గొప్ప చక్రవర్తి అయినటువంటి భరతుడు అద్భుతమైన యోగం యజ్ఞముల చేత ఉపాసనా బలము చేత యోగంతో పరమాత్మ ఎడల భక్తి కలిగి వైరాగ్యంతో సమస్త సంపదలు మోహము వదిలి పుత్రులకి రాజ్యము వదిలి గండకీ నదీ తీరంలో ఉన్న కులహ ఆశ్రమానికి చేరుకొని అక్కడ సాధన చేస్తున్న సమయంలో ఆయన యోగం సరిగ్గా జరుగుతున్నప్పటికీ పూర్వజన్మల ప్రారంధ రూపం అయిన మోహం లేడి రూపంలో ఆయనకి తారసపడి దానితో ఆయన లంపటుడై ఆ తనువు విడిచిపెట్టేటప్పుడు తద్ధ్యానంలో ఉండడం చేత ఆ తరువాత మళ్లీ లేడి శరీరంని ధరించాడు. అయినప్పటికీ గత జన్మలో చేసిన యోగబలం బుద్ధిబలం చేత తాను ఏమిటో గుర్తుపెట్టుకుని ఆ లేడి శరీరంతో తాదాప్యం చెందకుండా లంపటాలు పెట్టుకోకుండా వైరాగ్యంతోనే ఉంటూ పులహ ఆశ్రమం దగ్గరే ఆయువు లెక్క పెట్టుకుంటూ చివరికి ఆ శరీరం త్యజించారు. ఆ తరువాత మూడో ప్రారంధ రూపం అనుభవించడానికి ఆయన అద్భుతమైనటువంటి జీవం వేదవేత్తల ఇంట పుట్టినప్పటికీ జీవన్ ముక్తుడై ఉన్నాడు. ప్రారంధం మాత్రమే అనుభవం ఆయనకి. ఒకనొక సమయంలో రహోగణుడు అనే రాజు పల్లకిలో వెళ్తున్నాడు. ఆ పల్లకిని బోయిలు మోస్తున్నారు. అందులో ఒక బోయి తక్కువగా ఉండగా ఈ మహానుభావుని బోయిగా పెట్టారు. నెమ్మదిగా వెళుతున్న ఈయనతో రఘుగణుడికి మధ్యన సంభాషణ జరిగింది. ఈ బోయినే మనం జడభరతుడు అని సంభాషిస్తున్నాం. జడుని వలె కనబడుతున్న భరతుడు కానీ తుర్య సంధ్యకి చెందినటువంటి మహానుభావుడే ఈ జడభరతుడు అని గురుగారు చెప్పారు. అప్పుడు నెమ్మదిగా వెళుతున్న ఈయనని చూసి రాజుగారు మందలించగానే సంభాషించాడు మహానుభావుడైన భరతుడు. ఎవరితోనూ మాట్లాడని భరతుడు రాజుగారితో సంభాషిస్తున్నారు. ఆ సమయంలో రాజుగారు తత్వ జిజ్ఞాసకై సద్గురువు అయిన కపిల మహర్షిని కలవడానికి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. జడభరతుడు ఈ విధంగా అంటున్నారు రాజుగారితో, అవివేకులు మాట్లాడినట్టు చక్కగా మాట్లాడావు. అసలు శ్రమ లేదు కదా, అసలు నడవడం లేదు అన్నారు తమరు. నిజమే, నేను నడవటం లేదు. ఎందుకంటే నడిచే దేహం నేను కాను, నడిచే దేహం నేను అనే భ్రాంతి కూడా నాకు లేదు అంటూ దేహ సంఘాతము మరియు వాటి ధర్మాల గురించి ఆత్మధర్మాల గురించి వివరంగా ఉపదేశం చేశారు. బహుయోగ గ్రంథములు సంబంధించిన వంటి మాటలు విన్న రాజుగారు పల్లకి దిగి వెంటనే తాను రాజు అనే భావాన్ని కూడా విడిచిపెట్టి క్షమాపణ కోరుకుంటూ నమస్కరించారు. నాకు ఎటువంటి అస్త్రశస్త్రముల వల్ల భయము లేదు, కానీ వేదవేత్తలు కోపగించుకుంటే భయపడతాను అని నమస్కరించి అద్భుతమైన జ్ఞాన ప్రభావాలు బయటపెట్టకుండా తిరుగుతున్నట్టు మీరు ఎవరు, దయచేసి నాకు తెలియజేయండి అని జడభరతుని గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత రాజుగారు జడభరతునికి వేసిన ప్రశ్న, కుండలాంటి ఉపాధుల్లో చైతన్యం మట్టిలా వ్యాపించింది అని అన్నారు. కుండకి కలిగే వికారం మట్టికి కలగటం లేదా? దీనికి జడభరతుని సమాధానం, మట్టి లేకపోతే కుండ ఇలా లేదు, చైతన్యం లేకపోతే ఉపాధి కూడా లేదు అని ఉపాధికి చైతన్యంకి ఉన్న అంతరం గురించి వివరించారు. ఉపాధి మరియు చైతన్యం కలిసిపోయినట్లు కనిపిస్తాయి, కానీ ఉపాధి వికారములు చైతన్యానికి లేవు, చైతన్యం నిర్వికారి. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరి గురించి చెప్తుందో ఈ శాస్త్రం అంతా ఆయనే అందరిలో నా ఆయనమై ఉన్నాడు, కనుక ఆయనే నారాయణ. అలాగే మనము బురద నీరు అంటాం, అంటే బురద వేరు నీరు వేరు. బురద యోగం చేత నీరు బురద అయ్యింది. బురద లక్షణం పృథ్వీ లక్షణం, జల లక్షణం దానికి అనన్యం. బురద నీటి కడువ, బురద నీరు ఉన్న కడువ తిప్పుతున్నంత కాలం నీరేదో బురదేదో నీకు తెలియదు. కాబట్టి ఆ కడవని కొన్ని రోజులు స్థిమితంగా పెట్టు. అలా స్థిమితంగా పెట్టినప్పుడు, కదలకుండా స్థిమితంగా పెట్టినప్పుడు బురద కిందకు దిగుతుంది, నీరు పైకి తేలుతుంది. అసలు నీరెందో తెలుసుకోగలం. అలాగే అంతఃకరణంలో ఉన్న జడత్వము బురదలాగా, చైతన్యం నీరులాగా ఉంది. వ్యాపకాలు తగ్గించుకొని తర్వాత తొలగించుకొని యోగము ధ్యానము చేత మనసు స్థిమితంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం అంటే ఏమిటో తెలుస్తుంది అంటూ, అలాగే ఈ విధంగా అంటున్నారు. మన మనసే మనకు శత్రువు, అందుకే మన మనస్సుని మంచి వైపు మరల్చాలి. అంటే గురు చరణాలని హరి చరణాలని ఆశ్రయించడం అలవాటు చేపించాలి మన మనస్సుకి. అప్పుడు వాళ్ళిద్దరూ సత్య వస్తువు అయిన ఆ పరమాత్మ గురించి చెప్తూ ఉండటం వల్ల మనస్సు సత్యం వైపు మరలుతుంది, మరలి అది తరిస్తుంది. ఇదే మనోవిజయ వర్ధనం అని అధ్యాయంతో బోధ పూర్తి అయిపోయింది. కరుణ విగ్రహం ధరించి స్వస్వరూపమైన జ్ఞానంతో దేహమనే విగ్రహాన్ని తుచ్చీకృతం చేసిన వారు అవధూతలై శరీరాది బంధములని ఎగరగొట్టినటువంటి నిత్యానుభవ స్వరూపులైన మీకు నమస్కారం అని రాజుగారు జడభరతునికి నమస్కారం చేశారు. జడభరతుడు సారాంశంగా ఈ విధంగా చెప్పారు. ముందు ప్రాపంచిక సంఘం తగ్గించుకుంటూ సత్సంగం పెంచుకుంటూ సత్సంగం వల్ల తయారు అయిన వివేకం అనే ఖడ్గము పట్టుకొని మోహాన్ని ఖండించు, నిరంతరం ఆ హరిని స్మృతిలో ఉంచుకొని చెప్పారు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ చరణవృందార్పణమస్తు స్వస్తి.
చాలా బాగుంది మధుకర్ గారు. ఫస్ట్ టైం లానా లేదే లేదు, అసలు ఫస్ట్ టైం స్పీకర్ మధుకర్ గారు పెదవే. ఇందులో మనం తెలుసు విషయాలు ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఒక ఏనుగు సరస్సులో ఉన్నప్పుడు తగలబడుతున్న అడవిని ఎలా చూస్తూ ఉంటుందో ఒక యోగి జగత్తును అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడని చెప్పారు గురువు గారు. ఎగ్జాంపుల్కి ఈశ్వరుని వల్ల సత్యంగా అనిపిస్తుంది ఈ ప్రపంచం. ప్రపంచంలో సత్యంగా ఉన్న ఈశ్వరుడు ఎవరో గ్రహించాలి మనం. అలాగే ఏది స్మృతిలో ఉంటుందో అదే మనకి స్మృతిగా మారుతుంది, ఏది స్మృతిలో మిగులుతుందో అదే మనం అవుతాం చివరికి. సో ఎల్లప్పుడూ భగవాన్ గురించి వింటూ భగవాను స్మృతిలో ఉంచుకోవడం ప్రాక్టీస్ అవ్వాలి. ఇంతసేపు మనం లోపల వస్తువు గురించి విన్నాం కదా జలభరతుడి ద్వారా, ఇప్పుడు బయట వస్తువు గురించి, చతుర్దశ భువనాల గురించి, నక్షత్రాలు, వివిధ లోకాలు, భూమిలో ద్వీపాలు, వర్షాలు గురించి మనకి సద్గుణ్ గారు చెప్తారు. సద్గుణ్ గారు లైన్లో ఉన్నారండి.
అవును, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఒక కథతో ముగిస్తాను. జడభరతుడు రఘుగర్ధుడికి ఒక కథ చెప్తాడు. కొందరు వర్తకులు అడవిలో వెళ్తూ ఉంటారు. మిత్రులే గాని వారు ఒకరిపై ఒకరికి చాలా ద్వేషం. కొంచెం దూరం వెళ్ళినాక రమ్యమైన ప్రాంతాలు కనిపిస్తాయి. జలపాతాలు, చెట్లు, పక్షులు, అద్భుతాలన్నీ చూసి ఆనందిస్తారు. మళ్ళీ కొంచెం దూరమైన వెళ్ళినాక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. బురద, మట్టి, పాములు, సింహాలు, అవి చూసి భయపడతారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినాక మళ్ళీ రమ్యమైన ప్రాంతాలు కనిపిస్తాయి. మానవుడు కూడా ఇదే విధంగా సంసారణ్యంలో గమ్యం తెలియకుండా తిరుగుతున్నాడని చెప్తాడు జడభరతుడు. ఈ భావారణ్యం నుంచి నన్ను బయట తీసుకురావడానికి వచ్చిన ఆచార్యులు వారు మీరే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు రఘుగర్ధుడు. శుభయోగేంద్రుడు సత్సంగం అంటే ఏంటి అని పరీక్షితుడికి చెప్తాడు. ఇప్పుడు సత్స్వస్తువుతో నిరంతరం ఉండేవాడితో సంగమే సత్సంగం. సత్సంగం వలన పరమాత్మ తత్వం అవగతమై దేహమే నేను అని అజ్ఞానం తొలగుతుంది. శుభయోగేంద్రుడు భగవతాశ్రుతాశ్రుతానుభావ అంటే భగవంతుడిని ఆశ్రయించే వాళ్ళని ఆశ్రయిస్తే మనకి అద్భుతమైన ఫలం లభిస్తుంది. ఎలా అయితే జడభరతుడిని ఆశ్రయించిన వలన రఘుగర్ధుడికి మోక్షం కలిగిందో అదేవిధంగా భగవన్ భక్తులకి మనం భక్తులు అయితే చాలు. భగవద్గీత చాప్టర్ 9 శ్లోకం 29 లో కూడా కృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు, మయతే తేషు చాప్యహం. ఈ తర్వాత శుభయోగేంద్రుడు భువన కోశ వర్ణం చేస్తారు. చతుర్దశ భువనాలు, అంతరిక్ష లోకాలు, లెక్కలేని గ్రహాలు, నక్షత్రాలు, వివిధ లోకాలు, అందులో భూమి, అందులో ద్వీపాలు, అనేక వర్షాలు, భూలోకం నుంచి సత్యలోకం మధ్యలో శిశుమార చక్రం. శిశుమార చక్రం మొసలి ఆకారంలో ఉంటుంది. ఆ మొసలి ఒంటి మీద అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. భూమి మీద అనేక ద్వీపాలు ఉంటాయి, లక్ష్య, కుష, జంబు ద్వీపం లాగా. జంబు ద్వీపంలో 9 వర్షాలు. విశ్వానికే వెన్నెముక లాంటిది మేరు, భూమి అందు మేరు కైలాస పర్వతం. అక్కడి నుంచి సరయు, శతద్రవ్ లాంటి, గంగా లాంటి పుణ్యనదులు ప్రవహిస్తాయి. ఒక్కొక్క వర్షంలో నారాయణుని ఒక్కొక్క రూపంతో ఉపాసిస్తారు. నవస్వప వర్షేషు భగవన్ నారాయణో మహాపురుష పురుషాణం తద్ అనుగ్రహాయ ఆత్మతత్వ వ్యూహేన ఆత్మన్ అధ్యాపి సన్నిహితే. భగవంతుడనే నారాయణుడు జీవుని అనుగ్రహించడం కోసమే అనేక క్షేత్రాలలో వ్యూహాది భేదములతో వివిధ రూపాలతో ఉపాసించబడతారు. ఈ 9 స్వరూపాలు కృష్ణ పరమాత్మ కలిపితే ఇదే భాగవతంలో దశ అవతారాలు. ఇప్పుడు నేను 9 వర్షాల్లో 8 కొంచెం క్లుప్తంగా చెప్తాను, భరత్ వర్షం కొంచెం విస్తారంగా చెప్తాను. మొదటి వర్షం ఇలావృత వర్షం. ఇక్కడ నారాయణ స్వరూపం శంకర్షణుడు. పార్వతీదేవి శాపం వలన ఈ వర్షం ఒకే ఒక మగవాడు శివుడు విష్ణు ధ్యానం చేస్తూ ఉంటాడు. శంకర్షణుడిని ఉపాసిస్తే సర్వగుణ కార్యాలకి ప్రకాశం కలుగుతుంది. భద్రస్రవస వర్షం. భద్రస్రవసుడు నారాయణ స్వరూపం, ఇక్కడ ధర్మస్వరూపం, ఆత్మవిశోధన కలిగిస్తాడు. హరివర్ష వర్షం. నరసింహస్వామి స్వరూపం. కేటుమాల వర్షం. ఇక్కడ భగవన్ స్వరూపం కామదేవుడు, ఇంకో పేరు ప్రజ్యుమ్నుడు. రమ్యక వర్షం. మత్స్య రూపం. హిరణ్మయ వర్షం. కూర్మ అవతారం. సర్వసద్గుణాలు లభిస్తాయి. కురు వర్షాన్ని ఉత్తర కురు వర్షం కూడా అంటారు. వరాహస్వామి స్వరూపం. కిం పురుష వర్షం. ఇక్కడ ఆది పురుషుడు రామచంద్రమూర్తి. లక్ష్మణాగ్రజ, సీతాభిరామ, రామ. ఈ కింపురుష వర్షంలో అనేక రామభక్తులు ఉంటారు కాబట్టి వారి గురుగారు హనుమంతుడే. ఈనాటికి కింపురుష వర్షంలో హనుమంతుడు ఉన్నట్టు గురుగారు చెప్తారు. తర్వాతది భరత వర్షం. ఇక్కడ నరనారాయణ స్వరూపం. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరత ఆత్మ్యాయ నమో కించన విట్టాయ రిషరిషభాయ నరనారాయణాయ పరమహంస పరమ గురువే ఆత్మా రామాధిపతయే నమో నమః. ఇక్కడ నరనారాయణుడిని ఏకవచనంగానే సంబోధిస్తారు. నరనారాయణ తత్వం అద్భుతం. భారతదేశంలో ప్రతి నీరు పవిత్రమే, ప్రతి పర్వతం పవిత్రమే, ప్రతి క్షేత్రము పవిత్రమే. చాలా పేర్లు చెప్పారు గురుగారు, కానీ నేను కొన్ని క్షేత్రాలు, కొన్ని పర్వతాల పేర్లే చెప్తాను. బహవో, మలయో, రిషభ, కోలకం, శ్రీశైలం, చిత్రకూటం, కామగిరి, గోవర్ధన, తంపన్ని, కృతమాల, పుణ్యనదులు యమున, గంగా, సరస్వతి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, గోమతి, కావేరి. అనేక మహాత్ములు కూడా ఈ జన్మందు జన్మించారు. అనేక జన్మల నుంచి వెంటాడుతున్న అజ్ఞానం నుంచి బయటపడాలంటే భారత భూమిలో మన కార్యములు అనుసరిస్తే చాలు. భారత భూమిని చూసి దేవతలు కూడా నమస్కరిస్తారు. మొత్తం భూమి ఆవు అయితే భరత వర్షం పొదుగు. ఇక్కడి నుంచి అమృతం అంతా లభిస్తుంది. ఎక్కడైతే నారాయణ అవతారాలు ఉండరో, ఎక్కడైతే నారాయణ గాథలనే నదులు ఉండవో, ఎక్కడైతే నారాయణ భక్తులు ఉండరో, ఎక్కడైతే సత్పురుషులు ఉండరో, ఎక్కడైతే నారాయణ ఉపాసించే యజ్ఞాలు జరగవో, ఆ చోటు ఇంద్రలోకమైనా వ్యర్థమే. కంచి పరమాత్మల వారు కూడా ఈ జన్మాన్ని సార్థం చేసుకోమంటారు. మానవ జన్మ పొందింది, అది కూడా భారత వర్షంలో వ్యర్థం చేసుకోకండి. శుభయోగేంద్రుడు భువన కోశ వర్ణం ఎందుకు చేశారంటే ఈ విశ్వమంతా నారాయణ స్థూల రూపం అని చెప్పడానికి. ఆ తర్వాత 21 నరకాలు ఉంటాయి. ఆ నరకాలని వర్ణిస్తారు. రురు అనే జంతువు ఉంటుందట, అది మన పాపాలని బట్టి మనని హింసిస్తుంది. పరీక్షితుడికి ఒక సందేహం, ఒకవేళ మనం పాపాలు చేస్తే మనకి మోక్షమే లేదా అంటే శుభయోగేంద్రుడు ప్రాయశ్చితం చేయొచ్చు. హోమాలు, యజ్ఞాలు ద్వారా ప్రాయశ్చితం చేసి ఆ తర్వాత మళ్ళీ మనం పాపాలు చేయకపోతే మనకి మోక్షం కలుగుతుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.
బాగా చెప్పారు సద్గురు గారు. ఫస్ట్ టైం అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్ లాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సమరైజ్ చేశారు మొత్తం అంతా. సో సద్గురు గారు చెప్పినట్టు భాగవతంలోని 10 అవతారాలు ఈ 10 చోట్ల పూజింపబడే నారాయణ అవతారాలే అని గురువు గారు చెప్పారు. ప్రాయశ్చిత్తం గురించి చెప్తూ ముందు పశ్చాత్తాపం తర్వాతే ప్రాయశ్చిత్తం అని కూడా చెప్పారు. పశ్చాత్తాపం లేని ప్రాయశ్చిత్తం వ్యర్థం. ఇంతవరకు నివృత్తి మార్గం గురించి విన్నాం, అలాగే ప్రవృత్తి లక్షణం గురించి కూడా విన్నాం. అధర్మ లక్షణములు అయిన అధర్మ లక్షణాలకి ఫలమైన నరకాల గురించి కూడా విన్నాం కదా. సో ఈ జన్మలో పాప విమోచనం చేసుకోకపోతే ఇలాంటి జన్మ మళ్లీ వస్తుందని చెప్పలేం. ఇతర జంతు జాలాలు ఇదివరకటి కర్మను అనుభవిస్తూ వెళ్తుంటాయి కానీ సవరించుకోలేవు. మానవ జన్మ ఒక్కటే సవరించుకోగల జన్మ కనుక శరీర పటుత్వం ఉన్నప్పుడే సాధన చేయాలి. ఇందుకు ఉదాహరణగా తరచూ గురువు గారు మనకి గుర్తు చేసే ఒక పద్యం చెప్దాం, చెప్పుకున్నాం శ్రీ కాళహస్తి శతకం నుంచి. దంతంబులు పడనప్పుడే, తనునం దారుడి ఉన్నప్పుడే, కాంతాసంగం రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే, వింతల్ మేన చరించినప్పుడే, కరుణ్ వెళ్ళ గానప్పుడే, చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వర. ఇలాంటి సాధనా మార్గమును భగవన్ నామస్మరణ ప్రాముఖ్యతను ఇప్పుడు రత్నాకర్ గారు మనకు వివరిస్తారు. రత్నాకర్ గారు ఉన్నారా?
నమస్కారం అండి అందరికి. దిస్ ఇస్ రత్నాకర్ ఫ్రమ్ న్యూ జెర్సీ. జస్ట్ హై లెవెల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, అర్జునుడి మనవడైన పరీక్షితుడికి అండ్ శుక మహర్షికి జరిగే కాన్వర్జేషన్ లో బేసికలీ శుక మహర్షిని దగ్గర నుంచి పరీక్షితుడు తరించడం ఎలా అనేది కొద్దిగా ఉన్న సమయంలో నేర్చుకుంటాడు. సో దాంట్లో శుక మహర్షి ముఖ్యంగా తరించడానికి నివృత్తి మార్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. సో నివృత్తి మార్గంలో మెయిన్లీ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏమో చిత్తాన్ని శుద్ధి చేసుకోవడము, అది ఫస్ట్ది. అండ్ సెకండ్ పార్ట్ ఏమో బ్రహ్మతత్వాన్ని మననం చేసుకోవడము. సో చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే మెయిన్లీ ఉన్న పాపకర్మలని అన్నిటినీ పోగొట్టాలి అన్నట్టు. సో దానికి బేసికలీ ఓన్లీ మానవ జన్మలోనే చేయొచ్చు అన్నట్టు, ఇంకే జన్మలోనూ చేయలేము. సో ఆ పాపాలన్నీ శుద్ధి చేసుకోవడానికి అది ఫస్ట్ చేసుకోవాలి అన్నట్టు. ఎందుకంటే పాపల నుంచి శుద్ధి కానివాడు ఎంత భక్తి యోగాన్నైనా జ్ఞాన యోగాన్నైనా ఎన్ని సాధనలు చేసినా అవి ఫలించవు. సో స్టెప్ 1 ఇస్ శుద్ధి చేసుకోవడం అన్నట్టు. సో దీనికి ఎగ్జాంపుల్గానే ఏంటి అంటే, ఎలాగైతే రోగముల గురించి తెలుసుకున్నప్పుడు చికిత్స కోసము ట్రీట్మెంట్ తీసుకుంటాము, అలానే ఫస్ట్ పాప సంస్కారాల గురించి తెలుసుకొని వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నట్టు. సో ఇది వివరిస్తూ శుక మహర్షి బేసికలీ ఒక వే ఆఫ్ లైఫ్ డిస్క్రైబ్ చేశారు అన్నట్టు, ఈ పాప సంస్కారాలను పోగొట్టడానికి. అవి చాలా డీటెయిల్గా ఉంటాయి. ఈ అంటే వాటిలో మెయిన్లీ యమము నియమములు, తపస్సు, కామగ్రహము అలాంటివి ఉంటాయి అన్నట్టు. కానీ వాటికి ఒక లిమిటేషన్ ఏముంది అంటే, బేసికలీ ఒక్కోసారి అవి ఎన్ని చేసినా కూడా ఉన్న పాపకర్మలు అన్నీ పోవు అన్నట్టు. అండ్ చేసిన సమయంతో కూడా అవి సరిపోకపోవచ్చు అన్నట్టు. సో దీని కొరకు శుక మహర్షి ఇంకొక ఉపాయము చెప్తాడన్నట్టు పరీక్షితుడికి. అదే మెయిన్ థింగ్ ఏంటి అంటే భగవత్ నామ స్మరణం అన్నట్టు, అంటే భగవంతుని నామము జపం చేయడం. సో దానికి ఎగ్జాంపుల్గా అజామిలుడు అనే అతని కథ గురించి శుక మహర్షి వివరిస్తాడు అన్నట్టు. సో అజామిలుడు బేసికలీ ఒక ద్విజుడు, ఒకనొక సమయంలో అతను ఉండేవాడు అన్నట్టు. అతను చాలా మంచి పనులు చేసేవాడు. కానీ అతను ఒకసారి ఏమైంది అంటే, అతనికి మోహం వలన ఒక దాసిని, వేరే వాళ్ళతో ఉన్న ఒక దాసిని కులితను పెళ్ళాడు వివాహం చేసుకుంటాడు అన్నట్టు. సో దానితోటి ఆ వివాహం చేసుకున్నాక అతని కుటుంబ పోషణ కొరకు అతను అధర్మ మార్గాలన్నీ చేస్తాడన్నట్టు, అంటే దొంగతనము, జూదము అలాంటివన్నీ చేసి ఫ్యామిలీని పోషిస్తాడు అన్నట్టు. అజామలుడికి దాసికి మొత్తం 10 మంది సంతానము. వారిలో అజామలుడికి అతని చివరి సంతానమైన కుమారుడు, అతని పేరు నారాయణ. ఆ నారాయణుడు చాలా ప్రియమైన సంతానం అన్నట్టు. సో కొంతకాలం తర్వాత, చాలా కాలం అయిపోయాక అజామలుడు చనిపోయే సమయం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, బేసికలీ అతను చనిపోయే ముందు, జస్ట్ బిఫోర్ డైయింగ్, అతనికి ముగ్గురు యమకింకరులు కనిపిస్తారన్నట్టు. ఆ యమకింకరులను చూడంగానే అజామలుడు భయపడి తన ప్రియమైన కుమారుడని నారాయణుడి పేరు స్మరిస్తాడు. నారాయణ 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 అది స్మరించగానే ఇమీడియట్లీ విష్ణులోకం నుంచి విష్ణు దూతలు అక్కడికి వస్తారు అన్నట్టు. విష్ణు దూతలు రాగానే అక్కడున్న ముగ్గురు యమకింకరులు చూసి, లేదు అజామిలుడు మా క్యాండిడేట్, మేము యమలోకం నుంచి వచ్చాము, మేము తీసుకోవాల్సిన అతను, ఇతను చాలా పాపకర్మలు చేశాడు, వాటికన్నీ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర అని చెప్తారు. కానీ విష్ణు దూతలు ఏమంటారంటే, యా ఇతను పాపకర్మలు చాలానే చేశాడు, దాసి కులితను వివాహం ఆడినప్పటి నుంచి అతను చాలా చేశాడు, బట్ బిఫోర్ దాట్ అతను చాలా మంచి పనులు చేశాడు, అవి కాకుండా అతను ఇప్పుడు చివరి కాలంలో చనిపోతున్నప్పుడు భగవత్ నామ స్మరణం చేశాడు, సో అతను తప్పకుండా విష్ణులోకానికి వెళ్ళాలి అని చెప్పి విష్ణులోకానికే తీసుకెళ్తారన్నట్టు. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బేసికలీ భగవత్ నామ స్మరణం యొక్క ఇంపార్టెన్స్ అన్నట్టు. భగవంతుని నామస్మరణం ద్వారా పాపాలన్నీ దహనమైపోతాయి, అండ్ పాపాల దహనం అవ్వకుండా ఆన్ టాప్ ఆఫ్ దాట్ పాప వాసనలు అంటే పాప సంస్కారాలన్నీ కూడా పోతాయి అన్నట్టు. అంటే బేసికలీ ఎలా అంటే, ఒక చెట్టుని నరికేసేటప్పుడు చెట్టు పోతుంది, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ రూట్స్ సహా తీసేయాలి అంటే భగవత్ నామ స్మరణ ఒక్కటే ఉపాయము అని సుఖయోగీంద్రులు పరీక్షితుడికి వివరించారు అన్నట్టు. అండ్ వీటి గురించే ఇంకా గురువు గారు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో బేసికలీ ఇది భగవత్ నామ స్మరణము భక్తితోటి చేయాలి, అండ్ భక్తి లేని వాడు ఎన్ని ప్రాయశ్చిత కర్మలు చేసినా శుద్ధి కాడు అన్నట్టు. శుద్ధుడు కానంత వరకు సిద్ధి ఉండదు. సో ఫస్ట్ స్టెప్ ఇస్ శుద్ధి, అండ్ సెకండ్ స్టెప్ ఇస్ సిద్ధి అన్నట్టు. శుద్ధి ఏమో మానవ కర్తవ్యం, సిద్ధి ఏమో పరమేశ్వరుడి కర్తవ్యం. సో శుద్ధి కొరకేమో తప్పకుండా భగవత్ నామస్మరణం చేయాలి. భగవత్ నామస్మరణం చేస్తే సిద్ధి ఆటోమేటిక్గా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. సో ఇది అండి ఈ కొద్ది సమయంలో మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ రత్నాకర్ గారు, చాలా బాగుంది. ఫస్ట్ టైం స్పీకర్ అయినా అసలు ఫస్ట్ టైం జిట్టస్ ఏమీ లేకుండా కంటెంట్ అంతా బాగా కవర్ చేశారు అనిపించింది నాకు. మనం తెలుసుకున్న కొన్ని చిన్న విషయాలు రివైజ్ చేసుకోవడానికి, జీవన శైలి న్యాయబద్ధంగా ఏర్పాటు చేసుకుంటే పాపాలు బాధించవు మనల్ని. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యాము భవతరణే, నిరంతరం భగవన్ నామస్మరణ తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇంకోటేమో, నామం అంటే భగవంతుడు మన కోసం ధరించిన శబ్దావతారం అని మనం గుర్తించాలి. అందుకే భగవన్ నామం మనం అనేక సందర్భాల్లో అలవాటు చేసుకుంటే మనకి అవసరమైనప్పుడు అది పనికొస్తుంది. సో అజామిలో ఉపాఖ్యానం తర్వాత భాగం చెప్పి భాగవతంలో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రారంభించాల్సింది శ్రీవాద్రేవు గారు, కానీ అనుమాన్య కారణాల వల్ల ఆవిడ కాల్ చేయలేకపోయారు. సో ఆవిడ రికార్డింగ్ పంపించారు, ప్లే చేస్తాను. సరిగ్గానే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ప్లే అవుతుందని ఆశిస్తున్నాను. లెట్స్ సీ.
హలో, కాల్కి వచ్చారండి? కాల్ చేస్తున్నాను.
ఉన్నారా మీరు ఇక్కడ?
ఉన్నానండి.
శివాయ
గురువే నమః. భగవన్ నామ మహిమ. అనుస్మర, అనుస్మర అంటే భగవంతుని ఎల్లవేళలా ఏ పని చేస్తున్నా స్మరిస్తూ ఉండడం సాధ్యం చేసుకోవాలి. అజామీరుడి కథలో తన మరణించే సమయములో అక్కడికి వచ్చిన విష్ణుదూతలు యమదూతలతో అతని యొక్క పూర్వ చరిత్రను చెప్పసాగారు. అజామీరుడు శృత సంపన్నుడు, మృదు స్వభావి, దాంతుడు, గురువుని అగ్నిని అతిథులని పట్ల గౌరవము కలిగినవాడు, సర్వభూతములను పట్ల స్నేహదాము కలవాడు, మితవాక్, అనసూయ, సత్పురుషుడు. అలాంటి వాడు ఒక రోజున తండ్రి సందేశము మేరకు అడవిలో పువ్వులు పళ్ళు సమదులు దర్భలు సేకరణకే వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు గుబురుల్లో ఒక కలకలం వినబడింది. అక్కడ చూడగా మద్యాన్ని సేవించిన ఒక కులట విటుడితో ఉన్న దృశ్యాన్ని చూశాడు. ఏకాక ప్రారంభం ఆ విటుడు బయలుదేరగానే అజామీరుడు ఆ కులటపై మోహం కలిగిన దాని వల్ల తన పూర్వ చరిత్ర అంతా మరిచి ఆమెను పెళ్లాడి పాపపు జీవనము గడిపాడు. 10 మంది సంతానము, అందులో ఒక చివరి కొడుకు పేరు నారాయణ. చివరి దశలో తన కొడుకు పేరును ఉచ్చరించిన మాత్రాన అతని పాపాలన్నీ దగ్ధమయ్యాయి అని విష్ణుదూతలు చెప్పారు. స్వాధీనం తప్పినప్పుడు కూడా ఏదైతే స్ఫురిస్తుందో అది తర్వాత జీవలక్షణం అవుతుంది. భగవన్ నామస్మరణకి అంత మహిమ ఉంటుంది. ఇక్కడ గురువు గారు భాగవతంలో సతీదేవి దక్షుడితో చెప్పిన ఒక పద్యం చెప్పి దాన్ని వివరించారు. రెండే అక్షరాలు ఉన్న సరళమైన శివనామస్మరణ మహిమను ఇలా చెప్పింది. శివనామము మామూలుగా యాదాలపంగా అన్నప్పటికీ చేసిన పాపాలన్నీ సన్నశిస్తాయి. ఎవరిని కీర్తించటం వలన మనము పవిత్రమవుతామో అటువంటి నామం అది. ఆయన శాసనాన్ని దేవతలు కానీ ప్రకృతి కానీ దాటలేవు. అలాంటి వాడి మీద కోపం పెట్టుకోవద్దని తండ్రితో చెప్పను. ఎవడు జుతికి అందు అమంగళములు ఉంటాయో వాడే శివుడిని నిందిస్తాడు అని విష్ణు గ్రంథం అయిన భాగవతం నందు మాట. ఎల్లవేళలా హరినామస్మరణ వల్ల అన్ని అవస్థల్లోని యాతనలు తగ్గుతాయి. మొదటి ఇలా చేయడం వల్ల మన పాపాలు దగ్ధమవుతాయి. కర్మల్లో కూడా పోగొట్టగలిగే కర్మ భగవన్ నామస్మరణ. ప్రాయశ్చిత్తాల వల్ల పాపాలు పోతాయి, కానీ అంతఃకరణ శుద్ధికి మాత్రం భగవన్ నామస్మరణే మార్గము అని విష్ణుదూతలు యమదూతలతో చెప్తుండగా అజామీరుడికి బుటబుటా కళ్ళు నీళ్లు వచ్చాయి. అతని సూక్ష్మ శరీరంతో ఇదంతా విన్నాడు. అతనికి సురవు వచ్చి విష్ణుదూతలకు నమస్కరించే లోపల వాళ్ళు అంతర్ధానమయ్యారు. అజామీరుడు ఏదో కలలో నుంచి మేల్కొన్నవాడే తన పాప జీవితాన్ని తలుచుకుని పశ్చాత్తాపం చెందాడు. అవిద్య చేత ఏర్పడిన మోహమును విడిచిపెట్టి సత్పురుషులను వెతుక్కుంటూ గంగా తీరానికి చేరాడు. ఆయు తీరే వరకు వారి సాంగత్యంలో భగవత్తత్వాన్ని వైభవాన్ని మననం చేసుకుంటూ ఆ పిమ్మట వైకుంఠానికి చేరుకున్నాడు. యమదూతలు యమున దగ్గరకు వెళ్లి తాను వెళ్లిన పనిని అక్కడికి విష్ణుదూతలు రావడం చేత చేయలేకపోయాము అని చెప్పారు. యముడు వాళ్లతో ఎవరైతే పరమేశ్వరుని నామము 4 పలుకుతారో, మనసుతో స్మరిస్తారో, శరీరంతో నమస్కరిస్తారో, అంటే త్రిగుణాలతో అట్టి వారి దగ్గరకు వెళ్లవద్దని శాసించను. అందువల్ల మనందరికీ నిజమైన ప్రాయశ్చిత్తం ఔషధము భగవన్ నామస్మరణే. తరువాత గురువు గారు భాగవతంలో వేరొక రమ్యమైన కథను వివరించారు. ఇంద్రుడు ఒకప్పుడు ఒక కోడిన పని చేయడం వల్ల తన గురువు గారు వదిలేశారు. తల్లి తండ్రి లేని పిల్లవాడైనా పర్వాలేదు, కానీ గురువు వదిలేసిన పిల్లాడు అనాథవుతాడు. ఎందుకంటే తల్లి తండ్రి ఇచ్చిన జన్మ అయిపోతే మరు జన్మ వస్తుంది, కానీ గురువు ఇచ్చిన దీక్షా జన్మ మరు జన్మ లేకుండా చేస్తుంది. అందువల్ల గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చింది శాస్త్రం. ఇంద్ర సభలో ఇంద్రుడి సన్మానము జరుగుతుండగా గురువు గారైన బృహస్పతి ఆశీర్వదించడానికి సభలోకి రావటం చూసిన అతను గమనించినట్టుగా ప్రవర్తించాడు. ఆయన తక్షణం అక్కడి నుంచి నిష్క్రమించారు. పిమ్మట తను చేసిన తప్పు తెలుసుకుని ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిన ఇంద్రుడికి గురువు గారు కనిపించలేదు. బృహస్పతి యోగమాయచే తనకు దర్శనమివ్వలేదు. విచారంతో నిండి తన అసుర ప్రవర్తనపై చింతిస్తున్న సమయంలో రాక్షసులు దాడి చేసి విజయం సాధించారు. ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి తన ప్రవర్తన గురించి చెప్పి బాధపడినప్పుడు తన పశ్చాత్తాపాన్ని చూసి త్వస్త ప్రజాపతి కుమారుడైన విశ్వరూపునికి దగ్గరికి వెళ్లి శరణు వేడమన్నాడు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు లోకరక్షణార్థం విశ్వరూపుడు ఇంద్రునికి నారాయణ కవచం అనే దివ్యమైన విద్యను ప్రసాదించెను. దానిని అభ్యసించి రాక్షసులపై విజయం సాధించాడు ఇంద్రుడు. పిమ్మట విశ్వరూపునికి కృతజ్ఞతలు ప్రకటించాడు. ఇలా ఉండగా విశ్వరూపుని తల్లి వైపు వాళ్ళు రాక్షసులు. అందువల్ల ఆయన దేవతలకు పురోహితుడిగా నియమింపబడినను. శత్రువులైన రాక్షసుల వైపు యజ్ఞాలు చేయడం గమనించిన ఇంద్రుడు రాజనీతి ధర్మం ప్రకారం లోక సంరక్షణకై విశ్వరూపుని సంహరించాడు. దానివల్ల తనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ పాపాన్ని శుద్ధి చేసుకుంటే కానీ తన పదవికి అర్హుడు కానందువల్ల ఆ పాపాన్ని ఎవరికైనా పంచడానికి సిద్ధపడినప్పుడు నలుగురు మహాత్ములు ముందుకొచ్చారు. వారే భూమి, నీరు, చెట్టు, స్త్రీ. ఆ పాతకము వీళ్ళలో ఈ ప్రకారముగా కనిపిస్తుంది. నీటి అందు నురగగా, అందుకే నురుగ నీటిని ఆచమనాద సత్కర్మలకు వాడరాదు. భూమి అందు ఊషరు క్షేత్రములు, చవటి నెలలు, అలాంటి చోట యజ్ఞ ఆగాదులు చేయరాదు. చెట్టుకి చెట్లు అందు జిగురు భాగంలో, అలాంటి వాటిని సముదులుగా వాడరాదు. స్త్రీలు నాలుగు రోజులు వచ్చే రజస్వలా దోషమందు ఆ సమయంలో పితృదేవ కార్యములు చేయరాదు. ఇతరులు వాడే ఆహారము, వస్త్రము, నీరు, వృక్షములకు దూరంగా ఉండాలి. రజసులా దోషము పాటించటము కనీస ధర్మము. ఇంద్రుడు వారి నలుగురికి ఆ పాతకము పంచినందుకు వారికి వరములు కూడా ఇచ్చాడు. భూమి తవ్వినా మళ్లీ పూడుకుపోతుంది. చెట్టు నరికినా మళ్లీ చిగురుస్తుంది. నీరు పాత నీరు పోయి కొత్త నీరు వస్తే అది శుద్ధము. స్త్రీ పురుషుడి శరీరం కంటే స్త్రీ శరీరం అత్యంత పూజ్యం. పురుషుడిని సంస్కరిస్తేనే గౌరవ పాత్రుడు. స్త్రీ శరీరము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి అవస్థలోనే మంగళమే. స్త్రీ శక్తి స్వరూపిణి. ఇంద్రుడు శుద్ధుడై పట్టాభిషిక్తుడయ్యాడు. విశ్వరూపుడు తండ్రికి కోపం వచ్చింది. కానీ కొడుకు అధర్మం చేసినందువల్ల ఇంద్రుడిని శపించలేదు. లోపల పగపెట్టుకుని ఒక హోమం చేశాడు. ఆ ఆభిచార హోమంలో ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శత్రువుని సృష్టించాడు. మంత్రంలో స్వరం లోపం వల్ల ఇంద్రునికి శత్రువును తయారు చేయమండంలో ఇంద్రశత్రువు నాశనము అని ఉచ్చరించటం అయింది. యజ్ఞం పూర్తి అయింది. ఒక మహాపురుషుడు దానిలోంచి వెలువడ్డాడు. అతనే వృత్తాసురుడు. శ్రీకృష్ణ శరణమ్మ.
థ్యాంక్స్ అండి. శ్రీ గారు చాలా బాగా చెప్పారు. సో మనం తెలుసుకున్న కొన్ని విషయాలు, అంతఃకరణ శుద్ధికి భగవన్ నామం ఒకటే ఆధారం. అలాగే మన దైనందిన జీవితంలో ఎవరు ఏ రూపమో కూడా చెప్పారు గురువు గారు ఈ పాటలో. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆచార్యుడు వేదం యొక్క మూర్తి, తండ్రి బ్రహ్మదేవుని యొక్క మూర్తి, అన్న ఇంద్రదేవుని యొక్క మూర్తి. ఇలాగే ఎదురయ్యే మనకి దైనందిన జీవితంలో ఎదురయ్యే వాళ్ళందరూ దైవ స్వరూపాలే. అందుకో ఎవరిని అవమానించడం మంచిది కాదు. మిగతా వృత్రాసుర కథ మిగతా భాగం, వృత్రాసుర ఇంద్ర యుద్ధం, వారి సంవాదం ఇప్పుడు సునీత కొత్తపల్లి గారి మాటల్లో విందాం. సునీత గారు లైన్లో ఉన్నారా? సునీత గారు
హలో, నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వరూపుడు సంహరింపబడటం ధర్మ ప్రకారంగా జరిగింది కనుక తండ్రి ప్రస్తుత ప్రజాపతి నిలదీయలేకపోయాడు. కానీ పుత్రశోకం వల్ల ప్రతీకార వాంచ కలిగింది. అందువల్ల ఎలాగైనా ఇంద్రుణ్ణి ముట్టు పెట్టాలనే ఉద్దేశంతో రహస్యంగా అభిచార హోమం చేశాడు. మంత్ర ప్రభావం చేత ఆ హోమం నుండి అద్భుతమైన మహారూపం ఆవిర్భవించింది. ఆ రూపం పేరే వృత్తాసురుడు. ఇతడు సృష్టించబడినదే ఇంద్ర సంహారం కోసం. కానీ ఇంద్ర సంహారకుడైన శత్రువు రావాలి అని మంత్రం చెప్పబోయి స్వరలోపం వల్ల అర్థం మారి ఇంద్రుని చేత సంహరింపబడాలి అనే విధంగా మారిపోయింది. వృత్తాసురుడు మహాభాగవతోత్తముడు. ఒక యజ్ఞం నుండి పుట్టినవాడు కనుక స్వర్గాది దేవతలను మించి శక్తి కలిగినవాడు. అతను విజృంభించేసరికి దేవతలు నిలబడలేకపోయారు. ఇంద్రాదులు తిన్నగా విష్ణువును చేరి ఆశ్రయించారు. భగవానుడు అనుగ్రహించి దర్శనమిచ్చాను. ఆ నారాయణ దర్శనం ఎంత గొప్పగా ఉన్నదో ఇక్కడ వివరిస్తున్నారు. శంఖచక్ర గదా పద్మములు ధరించినవాడు. ఆయన చుట్టూ 16 మంది కొలువు తీరి ఉన్నారు. స్వామి ప్రసన్నంగా చూస్తున్నారు. ఆ చూపుల యొక్క అమృత ధారలకు దేవతలు అందరికీ శాంతి కలిగి అందరూ విష్ణు స్థుతి చేసిరి. అది మంత్ర సమానమై అత్యద్భుతంగా ఉన్నది. విష్ణుతత్వాన్ని ప్రధానంగా 3 రూపాలుగా విభజించారు. 1 స్వరూప లక్షణం, అనగా జగత్తును మినహాయించి జగన్నాథుని అసలు స్వరూపం తెలుసుకుంటే అది స్వరూప లక్షణం. అంటే విశ్వానికి అతీతుడై, నిర్వికారుడై, త్రిగుణములకు అతీతుడైనటువంటి కేవల సచిత్ రూప లక్షణం విష్ణువు. ఇది ఈయన యథార్థ స్వరూపం. 2 తటస్థ లక్షణం, అనగా జగత్తుని పట్టుకొని విష్ణువును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది తటస్థ లక్షణం. 3 లీలా స్వరూపం, ఇలాంటి జగత్తులో ఆయా దేశ కాలాల అవసరాలను అనుసరించి భగవంతుడు అవతరిస్తాడు. ఇదే లీలా రహస్యం. తటస్థ లక్షణం కూడా లీలా స్వరూపమే, కానీ అది నిత్య లీలా. లీలా చరిస్తను ఆస్వాదిస్తూ తటస్థ స్వరూప లక్షణాలను అవగాహన చేసుకుంటూ క్రమంగా ఆయన స్వరూపమే స్వస్వరూపమని గ్రహించటమే మోక్షం. ఇక్కడ దుర్బుద్ధులు ఎన్ని రకాలో చెబుతున్నారు గురుగారు. అర్వాచీన శాస్త్రము వికల్పులు వితర్కులు అని చెబుతున్నారు. తర్కము మరలా అభాస తర్కము కుతర్కము అని రెండు రకాలు అని చెబుతున్నారు. కానీ భగవంతుడు ఇలాంటి వివాదాలకు అవకాశం లేనివాడు. సమస్తమైన మాయా సంసారంను తోసిపుచ్చినవాడు. ఆయనతో ఏది అంటనివాడు, ఆయనకు ఏది అంటనివాడు, రెండవది లేనివాడు. పరమాత్మ యొక్క చైతన్యం చేత చేతనత్వం పొందుతున్న జగత్తులో పగలు రాత్రి సుఖం దుఃఖం లాభం నష్టం అనే ద్వంద్వములు పరమాత్మ ఎందు భాషిస్తున్నాయి. కానీ పరమాత్మకు ఇవి లేవి. ఇది జగత్ లక్షణం కానీ జగన్నాథుని లక్షణం కాదు. ఇక్కడ భక్తిని భక్తులను గురించి వివరిస్తున్నారు గురుగారు. శ్రద్ధావంతుడై ఎవరు నన్ను భజిస్తున్నాడో వాడు అన్ని యోగుల కంటే గొప్ప యోగి. పరమ భాగవతులను ఏకాంతులు అంటారు. భక్తి రెండు రకాలు, గౌణ భక్తి ముఖ్య భక్తి. భగవానుడు సర్వభూతములకు ప్రియుడు. భక్తులు ఆయన యందు మనసు నిలిపినవారు కనుక వీళ్ళకి సర్వభూతముల యందు ప్రేమ ఉంటుంది. వీరికి భగవంతుని యందు భక్తి మిక్కిలిగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఆయన అందే బుద్ధి ఉంటుంది కనుక వారికి దుఃఖము ఉండదు, ఫిర్యాదులు భయాలు ఉండవు. ఇలాంటి వారికి యథాతథంగా దొరుకుతాడు. ఇక్కడ స్వామి వైభవాన్ని స్తుతిస్తూ హంసస్వరూపుడు అయిన నీకు నమస్కారము అనగా మనలో ప్రాణరూపంగా సంచరించువాడు హంస. గగనంలో సంచరిస్తున్న సూర్యుని వల్ల జగత్తుకి ప్రాణం లభించినట్లుగా మన యందు సంచరిస్తున్న చైతన్యము దాని వల్ల మనకి ప్రాణం లభిస్తోంది. కనుక ప్రాణప్రదాత అయిన సూర్యభగవాను హంస అనాలి, మనలో ఉన్న ప్రాణశక్తిని హంస అనాలి. ఈ రెండు ప్రాణాలకు అనుబంధం ఉంది. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు ఒకటే అని తెలుసుకుని ఉపాసించేదే ఆదిత్య ఉపాసన. సూర్యరూపుడై ఎవరు జగత్తును అనుగ్రహిస్తున్నాడో మన హృదయాకాశంలో చిత్సూర్యుడై వాడే ప్రాణశక్తిని ఇస్తున్నాడు. హృదయగతమైన చిత్సూర్యుడు మన నాడీ రూప కిరణముల ద్వారా శరీరం అనే జగత్తుకు ప్రాణాన్ని ఇస్తున్నాడు. అక్కడ నుండి సాక్షిగా ఆయన గమనిస్తున్నాడు. నీ కర్మగతులను దేహగతులను అనుసరించి పెట్టి నడుపుతున్నాడు. అన్నీ భగవంతుడినే కోరుకోవటం కోరిక భక్తులు చేసే పని. అన్నీ వదిలి భగవంతుడే కావాలి అని కోరుకునేది ఏకాంత భక్తులు చేసే పని. ఇక్కడ నారాయణుడు అనుగ్రహించి వృత్తాసురుని బాధపోయేందుకు ఉపాయం చెప్పుచున్నాడు. దధీచి అనే మహర్షి అథర్వణ వేదానికి సంబంధించిన వాడు. ఆయన బ్రహ్మదేవుని యొక్క అంగముల నుంచి తపశ్శక్తి చేత సారముగా వచ్చినవాడు. ఆయన దగ్గర గొప్ప శరీరం ఉంది. ఆ శరీరపు ఎముకలతో చేసిన ఆయుధంతో వృత్తాసురుని సంహరింపగలవు అనెను. అప్పుడు దేవతలు అందరూ కలిసి దధీచి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ఎముకలు ఇవ్వమని అడిగాను. దానికి దధీచి, నేను మీ అందరి యొక్క ప్రీతి కోసమై ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టవలసిన శరీరాన్ని ఇప్పుడే మీకోసం వదిలిపెడుతున్నాను అని చెప్పి దేహాన్ని వదిలివేశాను. ఆ ఎముకలతో విశ్వకర్మ అత్యద్భుతమైన ఆయుధాన్ని తయారు చేశాను. దాని పేరే వజ్రాయుధం. ఈ యుద్ధం మొదటి మహాయుగంలో త్రేతాయుగంలో నర్మదా తీరంలో జరిగింది. ఇంద్రునికి వృత్తాసురునికి భేటీ జరిగింది. ఇంద్రుడు వృత్తాసురుని మీదకు గద విసిరెను. అది ఆయన పట్టుకుని తిరిగి ఏనుగు కుంభస్థలం మీద గుద్దెను. రక్తం కారుతున్న ఐరావతాన్ని ఇంద్రుడు తన అమృతహస్తంతో తాకగా తిరిగి జీవించెను. వృత్తాసురుడు ఇలా అనెను, నీ గద పనిచేయదు, నీ గదకు నీ తేజస్సు ఉంది, కానీ నీ దగ్గర ఉన్న వజ్రాయుధంతో నన్ను ఎదుర్కోమనెను. వజ్రాయుధంలో నారాయణ తేజస్సు మరియు దధీచి యొక్క తపస్సు తేజస్సు ఉంది కనుక అది తప్పకుండా జయం సాధించి తీరుతుంది అనెను. యుద్ధం చేయటం కోసమే త్రస్త ప్రజాపతి తనను పుట్టించాడు. అది తన కర్తవ్యం కనుక యుద్ధం చేసి తీరుతాను అనెను. నీ వజ్రాయుధం నీకు జయాన్ని ఇస్తుంది, కానీ నాకు సంసార దేహపాసం తెగిపోయి విముక్తుణ్ణి అవుతాను అనెను. నారాయణుడు ఎవరి వైపో వారికే విజయం అనెను. కాలం అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా కర్మఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పద్ధతిని కాలం అంటారు. కాలం ఆయన ప్రభావం. భగవానుడు కాలం అనే తాడుతో జీవులను పక్షులను కట్టి ఉంచుతాడు. కాల మహిమ తెలుసుకోకుండా ఈ సాధించినవన్నీ జడమైన తన దేహము, జడమైన తన బుద్ధేంద్రియాలు సాధించాయని అహంకరిస్తూ సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారు అనెను. ఇలా కపటం లేకుండా మాట్లాడుతున్న వృత్తాసురుణ్ణి మనసారా పూజించాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఇలా అనెను, మాయని ఆవలీలగా జయించిన సిద్ధ పురుషుడు నీవు. పరమాత్మ యందు సర్వస్వం సమర్పించిన భక్తుడివి నీవు. భగవానుడైన వాసుదేవుని యందు సత్ప్రవర్తన కలిగి దృఢమైన బుద్ధి ఉంచావు. సర్వమోక్షాలకి అధీసుడైన పరమాత్మ యందు ఎవరికి భక్తి ఉంటుందో వాడు నీలాగే ఉంటాడు అని. ఇలా యుద్ధం చేస్తూ ఉండగా ఇంద్రుడు వృత్తాసురుడికి రెండు చేతులు ఖండించెను. అప్పుడు వృత్తాసురుడు ఐరావతంతో సహా ఇంద్రుడిని మృంగివేశాను. అప్పుడు ఇంద్రుడు లోపల నుంచి వజ్రాయుధంతో వృత్తాసురుడిని చీల్చుకుని బయటకు వచ్చాను. వృత్తాసురుడు సంహరింపబడ్డాడు. ఇంద్రుడి మీద కుసుమవృష్టి కురిసింది. కానీ ఇంద్రుడు సిగ్గుగా తలదించుకుని బయటకు వచ్చాను. ఇలా వృత్తాసుర సంహారం జరిగింది. భక్తితో చేసిన యోగం ఎవరి దగ్గర ఉంటుందో వాడు జనన మరణ వృత్తాన్ని ఛేదించగలడు. ఎవరైతే నారాయణ్ణి ఆశ్రయించి యోగ సాధన ద్వారా అంతర్గతమైన ఈశ్వర చైతన్యాన్ని గ్రహించగలిగినట్లయితే జనన మరణ రూపమైన వృత్త రూపమైన వృత్తాసురుని సంహరించి బయటపడగలడు. ఇది దీనిలోని ప్రధాన సంకేతం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఇది భక్తిని పెంచుతుంది, ఇంద్రియాలకు బలమునిస్తుంది, ధనం ఆయుర్వృద్ధి కీర్తి లభిస్తుంది, సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది, శత్రువులపై జయం లభిస్తుంది. కనుక సర్వకాలాల్లోనూ పర్వకాలాల్లోనూ దీనిని పట్టణం చేసిన వారు ధన్యులు. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు.
వెరీ నైస్ సునీత గారు, చాలా ప్రాక్టీస్ చేసినట్టున్నారు, పర్ఫెక్ట్ టైమింగ్ అంతా పర్ఫెక్ట్ గా జరిగింది, వెరీ నైస్. సో విష్ణువుని చూడాలన్న వృత్రాసుర తపనని చక్కగా వర్ణించిన ఒక శ్లోకం గురువు గారు చెప్పారు, ఒకసారి ఇక్కడ మళ్ళీ చెప్దామన్నది నాకైతే. అజాతపక్షాయవ మాతరం ఖగాః సన్యం యథా వత్స తరాక్షుధార్తాః ప్రియం ప్రియేవ విషదం విషణ్ణ మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. హరిని ఉద్దేశించి, ఓ అరవింద నేత్ర, నా మనసు నిన్ను చూడాలని తహతహలాడిపోతుందయ్యా. రెక్కలు రాని పిల్ల పక్షులు తల్లి పక్షు రెక్కలు రాని పిల్ల పక్షులు తల్లి కోసం ఎలా ఎదురు చూస్తాయో, లేత లేగదూడలు గోమాత కోసం పాల కోసం ఎలా ఎదురు చూస్తాయో, దేశాంతరం వేగిన ప్రియుని కోసం ప్రియురాలు ఎలా ఆర్తి పొందుతుందో, అలా నిన్ను చూడాలని నేను చాలా ఆర్తి పొందుతున్నానయ్యా అన్నాడు వృత్రాసురుడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా. అలాగే మనం దదీచి మహర్షి గురించి, ఆయన లోక కళ్యాణం కోసం చేసిన మహాత్యాగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భాగవతం అంటే మూడు ఉండాలని చెప్పారు. గాయత్రి మంత్ర స్వరూపం, వృత్రాసుర సంహారం చెప్పబడినది, అలాగే హయగ్రీవ బ్రహ్మ విద్య అని మూడు లక్షణాలు ఉండేదే భాగవతం అని చెప్పారు గురువు గారు. ఇంతటి పుణ్యగాథ విన్న మనకి కూడా పాప ప్రక్షాళన జరిగిందని ఆశిద్దాం. కానీ వృత్రాసుడు ఇంత గొప్పవాడు ఎలా అయ్యాలో తెలుసుకోవాలని ఉంది కదా, అది మనకి ఇప్పుడు రవికాంత్ గారు చెప్తారు. రవికాంత్ గారు లైన్లో ఉన్నారా?
ఉన్నాండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం చిత్రకేతు ఉపాఖ్యానం తెలుసుకుందాం. వృత్రాసుడు పూర్వజన్మ గురించి సుఖమహర్షి పరీక్షతో ఇలా అంటున్నారు. పూర్వం చిత్రకేతు అనే మహారాజు ఉండేవారు. ఆయనకు చాలా మంది భార్యలు ఉండిన పట్టపురాణి మా పేరు కృతద్యుతి. వీరికి చాలా కాలం సంతానం కలగలేదు. అంగీరస మహర్షి యజ్ఞ ఫలితంగా వీరికి సంతానం కలిగింది. కానీ సవతుల ఈర్ష్యతో ఆ పిల్లవాడిని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చనిపేశారు. ఆ వార్త విన్న చిత్రకేతు మహారాజు మరియు భార్య కృతద్యుతి తీవ్రంగా బాధపడుతున్నారు. వీరి బాధను ఓదార్చడానికి అందరూ రకరకాల ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అంగీరస మహర్షి మరియు నారద మహర్షులు వారికి సత్యాన్ని రాజుకి సత్యాన్ని తెలియజేయాలని సంకల్పించి అక్కడే తిరుగుతున్న సూక్ష్మదేహంపై మంత్రజలాన్ని చల్లి అంగీరస మహర్షి ఇలా అంటున్నారు, నీకు నా మంత్రశక్తితో వరం ఇస్తున్నాను, మళ్ళా నీవు నీ దేహంలో వెళ్ళాలంటే వెళ్ళు, చూడు నీ తల్లిదండ్రులు ఎలా విలపిస్తున్నారు అని అక్కడే తిరుగుతున్న ఆ సూక్ష్మదేహంతో సంభాషించగా అప్పుడు ఆ ప్రేత బాలుడు, ఎవరు నా తండ్రి, ఎవరు ఏ జన్మలో తండ్రి, ఈ జన్మలో వాళ్ళ, పోయిన వాళ్ళ, వచ్చేవాళ్ళ అని నేను ఇప్పటికీ మనిషిగా దేవతలుగా పక్షులుగా ఎన్నో జన్మలు ఎత్తాను అని వివరించారు. బంగారు క్రయ విక్రయాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి ఎలాగో ఎవరికి చెందని కాదు, ఈ జీవుడు కూడా ఎవరికి చెందినవాడు కాదని వేదాంతాన్ని బోధిస్తాడు. అప్పుడు చిత్రకేతు మహారాజు వేదాంత జ్ఞానాన్ని బోధించమని ప్రార్థించగా అప్పుడు నారద మహర్షి విష్ణు విద్యని, అదే సంకర్షణ విద్యను బోధించారు. ప్రథమ శ్లోకాన్ని గురువు గారు ఇలా చెప్తూ, నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనురుద్ధాయ సంకర్షణాయ చ అనే శ్లోకం ద్వారా విష్ణు విద్యను, అదే సంకర్షణ విద్యను బోధించి నిరంతరం దీన్ని క్రమంగా చిత్రకేతు మహారాజుని పాటించ నిరంతర సంకర్షణ విద్య ద్వారా ఆయన మంత్రోపాసన బలం ద్వారా విద్యాధర చక్రవర్తి అయ్యారు. ఆయన మానవత్వం నుంచి దైవత్వం దివత్వం వచ్చింది. విద్యాధర చక్రవర్తి తన రాజ్యంలోని విద్యాధరుల చేత ఆ పరమాత్ముని కీర్తన గుణగణాలను కీర్తించడం చేయించాడు. విద్యాధరుడు తన విమానంలో విహరిస్తూ ఒకనాడు హిమాలయ ప్రాంతంలోని కైలాస పర్వతంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుని చూసి శివుని చులకనగా మాట్లాడగా ఆ పార్వతీదేవి ఆగ్రహించి విద్యాధరునికి శాపం ఇచ్చింది. ఇలాని శాపం తనలో ఉన్న అసురత్వం మనిషిలా మారి అసురత్వం దేహంలా మారి భక్తి లోపలికి పోయేలా శాపం ఇవ్వగానే వెంటనే విద్యాధరుడు విమానం దిగి వచ్చి ప్రణమిల్లి, తల్లి నీ ఈ శాపాన్ని స్వీకరిస్తున్నాను, తను చేసిన శివాపరాధాన్ని మరణించమని ప్రార్థించి అక్కడి నుంచి నిష్క్రమించిన చిత్రకేతు మహారాజే వృత్తాసుడు అయ్యాడని తన పూర్వ జన్మ కోసం వివరించగా చిత్రకేతు దీన్ని చిత్రకేతు మహా ఉపాఖ్యానం అని గురువుగారు వివరించారు. ఇది విన్న పరీక్షిత్ మహారాజు ఆ పరమాత్మకు దేవతలు తన వాళ్ళు రాక్షసులు పైవాళ్ళు అని అలా ఉంటుందా అని అడగగా సర్వాంతర్యామైన వారు ఎవరి భావాలకు తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తుంటారు అని వివరించాడు. ఎప్పుడైతే అసుర శక్తులు విజృంభించి దేవతా శక్తులు క్షీణించబడతాయో అప్పుడు దేవతా శక్తులు రక్షించడానికి స్థితి కాలంలో ప్రవర్తిస్తాడు. అసురులను కొట్టి దేవతలను రక్షించి ఇద్దరిని కరుణించాడు అని చెప్తూ దేవుడు శిక్షించిన వారంతా ఒకేలా ఉంటారా అని ఇప్పుడు నీకు కథ వివరిస్తున్నాను అని వివరిస్తూ కారోత్సవంలో జరిగిన ఇది కాదా రాజసూయ యాగం పూర్తి అయిన తర్వాత ధర్మరాజు కృష్ణ పరమాత్మ కాళ్ళు గరికి అగ్రపూజ చేయబోతుండగా అప్పుడు శిశుపాలుడు అడ్డుకుని నానా దూషణం చేయగా 100 తప్పులు క్షమించిన శ్రీకృష్ణ పరమాత్మ చక్రంతో శిశుపాలను ఖండించాడు. శిశుపాలుడి నుంచి ఒకనొక తేజస్సు కృష్ణులో లీనమవడం అక్కడున్న వాళ్ళందరూ చూడగా అప్పుడు అక్కడ ధర్మరాజు మరియు ఉన్న అక్కడున్న మహాత్ములు కొందరు మహాత్ములు నారదుణ్ణి ఎలా ఇంత పాపాత్ముడు శ్రీకృష్ణులో లీనమయ్యాడు అని అడగగా అప్పుడు నారదు మహర్షి నిరంతరం భగవంతుని మీద దృష్టి పెట్టి నిరంతరం చింతన చేస్తూ తప్పు చేసినా వాడు తప్పుల వల్ల చేసిన పాపం శిక్షా రూపంగా యుద్ధం రూపంలో చంపవడం ద్వారా అనుభవించి పాపం పోగానే ఎప్పుడు చేసిన చింత సాధనగా మారి దానివల్ల ముక్తి పొందుతాడని చేరిన వాడు ఏ భావంతో చేరిన చోటు భావాతీతం కను చేరిన వాడి భావం చేరదగిన వాణికి చేరేంత వరకు తీసుకువచ్చి ఆగిపోతుంది. భావం వాయుగా పనిచేస్తుంది. పరమాత్మ భావాతీతుడు కనుక ఆయన చేరిన భావం దగ్ధమే జీవుడు భావాతీత స్థితికి చేరుకుంటాడు. పరమాత్మలో ప్రవేశించిన జీవుడు ఈశ్వరుడే మిగిలిపోతాడు అని వివరించాడు. సర్వం శ్రీకృష్ణ జననాంద స్వస్తి.
థ్యాంక్స్ వికాంత్ సార్, చాలా బాగుంది. షార్ట్ అండ్ స్వీట్, వెరీ నైస్. సో ఎంతటి మహచరిత్ర ఉంటే వృత్రాసుడు లాంటి జన్మ దొరుకుతుందో విన్నాం కదా. ఇందులో మనం విన్న విష్ణు స్తుతి రూపమైన విష్ణు విద్య ఒకసారి మళ్ళీ మననం చేసుకుందాం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ. ఇంకా దేవతలు తన వాళ్ళు రాక్షసులు పారాయ వాళ్ళు అన్న విషయం చెప్పారు కదా రవి గారు, ఆ ప్రశ్నకి పోతన గారి సమాధానంగా ఒకసారి పద్యం గుర్తు చేసుకుందాం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమం మీరలు భక్తి నేము ఇదేం చక్రిం గంటిమి ఎట్లైన ఉద్ధామ ధ్యాన కరిష్ఠుడైన హరిచందన్ చేరవచ్చు ధాత్రీశ్వర. ఎవరు ఎలా ఆశ్రయిస్తే వారిని అలా కరుణించాడు పరమాత్మ. గురుగారైతే ఏ మార్గంలో కృష్ణుడిని చేరడానికి ప్రయత్నించినా కృష్ణుడు ఆ మార్గాలు తీసేసి వాళ్ళని తన వాళ్ళని చేసుకున్నారని చాలా అత్యద్భుతంగా చెప్పారు. తర్వాత భాగవతానికి హృదయమైన ఒక అత్యద్భుతమైన భక్తుడు కదా మనకి ఇప్పుడు గాయత్రి గారు చెప్తారు, మొదలు పెడతారు. గాయత్రి గారు ఉన్నారు లైన్లో.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. వ్యాస భగవానులు వృత్రాసురుని భక్తి యోగం యొక్క లక్షణం ద్వారా భాగవత్ ధర్మాన్ని మనకి తెలియజేశారు. అలాగే సుఖయోగేంద్రులు వృత్రాసురుని భక్తి నిష్టలో ఉంటూ స్వధర్మాన్ని ఎలా పాటించాడో చెప్తూ భక్తి యోగం యొక్క స్వరూపాన్ని అందించారు. భగవంతుడు తనంతట తాను కటాక్షిస్తే కానీ ఆయన యొక్క అనుభూతిని మనం పొందలేము. ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించడానికి మనకి ఉండవలసిన అర్హత ఆయన పట్ల ఆర్తితో ఉండడం మాత్రమే అంటూ తర్వాత మనకి భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదని కథని వివరించారు. ప్రహ్లాద చరిత్ర భాగవతంలో హృదయ స్థానంలో 7వ స్కందంగా వచ్చింది. ప్రహ్లాద చరిత్రతో భాగవతం మనకి స్వభావ భక్తి గురించి తెలియజేసింది. అనేక జన్మల సాధన తర్వాత చివరి జన్మ వచ్చిన మహానుభావులకు పరమాత్మ యందు ఎలా నిష్ట ఉంటుందో అలాంటి భక్తుని కథ ఇది. ఇక్కడ భక్తులు నాలుగు రకాలుగా వివరించారు. ఈ నాలుగు రకాల భక్తులు పుణ్యాత్ములే, ఆర్తి భక్తులు. వీళ్ళు తమ కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుని కోసం ఆర్తితో తప్పించేవాళ్ళు. ఇది ఒక అర్థమైతే ఆ భగవంతుణ్ణి చూడాలనే తపనతో ఆర్తితో ఉన్నవాళ్ళు అన్నది ఆధ్యాత్మిక అర్థం. ద్రౌపదీదేవి ఈ కోవకి చెందినావిడ. జిజ్ఞాస భక్తులు, వీళ్ళు భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనే తపన ఉన్నవాళ్ళు. ఆయన నామ రూప లీలలు మాత్రమే కాక ఆయన తత్వం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు. ఉద్ధవుడు ఈ కొవ్వలోకి వస్తాడు. అర్థార్థులు, భగవంతుడి దర్శన ప్రాప్తితో ప్రయోజనం ఆశించేవాళ్ళు, అంటే ఆ పరమాత్మ ద్వారా మోక్షం పొందాలనే తపన ఉన్నవాళ్ళు. ధ్రువుడు ఈ కొవ్వకి చెందిన భక్తుడు. జ్ఞానభక్తులు, వీరు పై మూడు రకాల భక్తుల కన్నా గొప్పవారు. వీరు నిత్యం భగవంతునితో ఐక్యమై ఉండి ఆయనతో కలిసి ఉంటారు. ప్రహ్లాదుడు వీరి కొవకి చెందిన భక్తుడు. మొదటి మూడు భక్తులు సాధన దశలు. ఇక్కడ అన్ని దశల్లోనూ భగవంతుడు కావాలి అన్న తపన ఉంది, కానీ నాలుగవ దశ అయిన జ్ఞాన దశలో కావాలి అన్నది ఉండదు. ఆ భగవంతుడు నేనే అనే తాదాత్మ్యంతో ఉంటారు. అలాంటి జ్ఞానభక్తి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి భక్తులని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి, వారి లక్షణాలు అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి వయసులో నిమిత్తం లేదు. ఎవరైనా దానికి అర్హులే అని చెప్పడానికి భాగవతంలో అతి పిన్న వయసు గల ప్రహ్లాదుడిని జ్ఞానిగాను, అలాగే అతి పెద్ద వయస్కుడైన హిరణ్యకశిపుని అజ్ఞానిగాను చిత్రించారు. ఇంకా మనం ప్రహ్లాద కథలోకి వస్తే హిరణ్యకశిపుని భార్య కయాదుహు, ఆమె జంభాసురుడు అనే రాక్షసుని కుమార్తె. వారికి నలుగురు కుమారులు, హ్లాదుడు, సంసాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అజరత్వ అమరత్వాల కోసం ప్రకృతి విరుద్ధమైన కోరికలతో ఘోరమైన తపస్సు మొదలెట్టాడు. హిరణ్యకశిపుని తీవ్ర తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అజరత్వ అమరత్వాలు తప్ప ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా వరం కోరుకున్నాడు. లోపల గాని బయట గాని, పగలు గాని రాత్రి గాని, నేలపై గాని ఆకాశంలో గాని, మానవుల చే గాని మృగముల చే గాని, నీచే సృష్టించబడిన ప్రాణి యొక్క ఆయుధం చే గాని, ప్రాణములు లేని వానిచే గాని, ప్రాణములు ఉన్నదానితో గాని, దేవతలు రాక్షసులు నాగులు చేత గాని మరణం లేకుండా వరం అడిగాడు. అంతేకాక యుద్ధంలో తన ఎదుట నిలబడి పోరాడగలిగే వాళ్ళు ఉండరాదు అని కోరాడు. ఈ కోరిక మనకి ప్రకృతి విరుద్ధంగాను వింతగాను అనిపించినప్పటికీ ఈ కోరిక వెనుక ఒక ఔచిత్యం ఉందని గురువుగారు చెప్పారు. ద్వంద్వములలో మరణిస్తే ద్వంద్వాతీత స్థితిలో మరణించరాదు, ద్వంద్వాతీత స్థితిలో తను చాలిస్తే భగవంతుని చేరుకోగలము అని అలా వరాలు కోరాడు. ఇది అతనిలోని జీవుని వాసన వల్లే అలా కోరుకోవడం జరిగింది. అలా బ్రహ్మదేవుని నుంచి వరాలు పొంది హిరణ్యకశిపుడు ముల్లోకాల్ని జయించాడు. అయినా తృప్తి చెందలేదు. చాలునంటే ఇంచుకైనా చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. అలాంటి వాడు హిరణ్యకశిపుడు. అతని కుమారుడు మహాభక్తుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భక్తుని గుణగణాలని వ్యక్తిత్వాన్ని చక్కగా విశ్లేషించి చెప్పారు సుఖ మహాముని. బ్రహ్మణ శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మావ సర్వభూతానాం ఏక ప్రియ సుహృద్ధమ. అంటే బ్రహ్మణ్యుడు, శీల సంపన్నుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు సర్వభూతములని ఆత్మవల్లే సమానంగా భావించేవాడు. ప్రహ్లాద చరిత్రని అధ్యయనం చేయాలి కానీ చేయాలని గురువుగారు ఈ సందర్భంలో చెప్పారు. అధ్యయనం చెయ్యాలి, ఇది చదవడం కాదు, అధ్యయనం చెయ్యాలని చెప్పారు. సుఖమహాముని ప్రహ్లాదుని భక్తి లక్షణాలు ఇలా వివరించారు. మహాత్ములు ఎలా ఉంటారంటే తమ యందు అఖిల భూతముల యందు ఒకేలా భక్తి కలిగి ఉంటారు. తాను ఎలాగో ఇతరులు కూడా అలాగే అని సమబుద్ధి హితబుద్ధి కలవారు. మనమున్న ఉపాధులు వేరుగా భేదంతో కనిపించినప్పటికీ లోపల ఉన్న చైతన్యం ఒకటే అని తెలుసుకుని వేటికి తగ్గ మర్యాద వాటికి ఇస్తూ అందులో ఉన్న భగవంతుణ్ణి గౌరవించాలి. ఇప్పటి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఈ లక్షణాల గురించి బోధపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని గురువుగారు మనకి చెప్పారు. ఇంకా ప్రహ్లాదుని వ్యక్తిత్వం భక్తి లక్షణాలు చెప్తూ ఇతర స్త్రీలని మాతృభావంతో చూసేవాడు, తను సమ వయస్కుల్ని సోదరభావంతో చూసేవాడు, పెద్దల్ని గురువుల్ని దైవంగా కొలుచువాడు, దీనుల ఎడ తల్లిదండ్రుల భంగి ప్రేమతో ప్రవర్తించేవాడు, శత్రువుల పట్ల ఉదాసీన భావంతో ఉండేవాడు, మైత్రి ఉదిత కరుణ ఉపేక్ష అనే పతంజలి బోధించిన యోగ లక్షణాలు అన్నీ ఉన్నవాడు. కనిపించే వినిపించే అన్నిటి యందు పరమాత్మ స్వరూపాన్ని చూసేవాడు. అసుర లక్షణాలు లేనివాడు. ఇలా ప్రహ్లాదుని లక్షణాలని వర్ణిస్తూ ఇంకా ఎన్నెన్నో గొప్ప లక్షణాలున్న మహాభక్తుడని సుఖయోగేంద్రులు ప్రహ్లాదుని వ్యక్తిత్వాన్ని భక్తి లక్షణాలని వర్ణించి చెప్పారు. అంతేకాదు ప్రహ్లాదుని భక్తి వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి అంటే భగవానుడైన వాసుదేవుని యందు సహజ ఆసక్తి రతి సిద్ధించిన వాడు అని శ్లాఘించారు. ఇలా స్వాభావిక భక్తి కలవాడై ఆడుకోవలసిన వయసులో కృష్ణగ్రహ గృహీతాత్మలాగా అంటే కృష్ణతో తాదాత్మ్యం పొందుతూ కృష్ణభూతం పట్టిన వాళ్ళలా ఉండేవాట. అలాంటి స్థితిలో ఉంటూ కూడా ప్రహ్లాదుడు గోవిందంతో ఐక్యమైన చిత్తం కలవాడై అన్ని పనులు చేస్తూనే ఆ పనుల పట్ల తాదాత్మ్యం లేకుండా ఉండేవాడు. అటువంటి బ్రహ్మానుభూతిని నిత్యం అనుభవిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి మిగిలిన వాళ్ళకి ఒక పిచ్చివాడిగా కనిపించేవాడు. ఒకచోట గట్టిగా అరుస్తాడు, ఒకచోట మరిచి నాట్యం చేస్తూ ఉంటాడు. ఒకసారి పరమాత్మ భావంలో ఐక్యమైపోయి ఆయన లీలని అనుకరిస్తూ ఉంటాడు. ఒక్కోసారి భగవంతుని స్పర్శ పొంది ఒళ్ళంతా పులకిస్తూ ఉంటాడు. ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ ఉంటాడు. అలా భగవంతుని మాట చెప్పగానే ఆయన ఊహ కలగగానే ఒళ్ళంతా పులకించిపోయే స్థితికి చేరుకోగలగాలి. అదే నిజమైన భక్తి. ఆయన రూపం ఊహించగానే కళ్ళమ్మట నీళ్లు రావాలి. ఆయన నామాల్ని జపిస్తుంటే గొంతు దుఃఖంతో బొంగురు పోవాలి. ఆయన పేరు వినగానే ఒళ్ళంతా పులకించిపోవాలి. ఇలాంటి స్థితి అనుభవించే దేహమని భోగభూమి అంటారు. ప్రహ్లాదుడు నిత్యం ఆ స్థితిలో ఉండేవాడు. అంతేకాదు ఒక్క క్షణం భగవంతుణ్ణి మర్చిపోతే ఆ క్షణం వ్యర్థమైపోయిందని భోరని ఏడ్చేవాట. ఒక పరం పీనాశివాడు తన దగ్గర ఉన్న డబ్బంతా దొంగలు తెత్తుకుపోతే ఎలా కొట్టుకుని ఏడుస్తాడో అలా భగవంతుడి గురించి ఏడుస్తాడట. ఈ స్థితి అర్థం కావాలంటే మనకి అసలు భక్తి అంటే ఏమిటో తెలియాలి అని గురువు గారు చెప్పారు. ఏ వాసన లేని శుద్ధ భక్తి ఉంటే మనకి ఇలాంటి భక్తుల చేష్టలు అర్థమవుతాయి. అలా ప్రహ్లాదుడు విష్ణువు వేరెక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని ఆనందంతో పరవశిస్తూ ఉండేవాట. విష్ణువు అనే నిధి దొరికిందని గంతులు వేసేవాట. ఆ భగవంతుని గురించి ఎలుగెత్తి పాటలు పాడేవాట. ఒళ్ళు పులకించి కళ్ళలోంచి ఆనందాశ్రువులు రాలుతుంటే తన్మయంతో నారాయణ మంత్రాన్ని జపిస్తూ మౌనంగా ఒక చోట కూర్చుండిపోయేవాట. బహిర్ముఖంలో ఆనంద తన్మయ తాండవాలు, అంతర్ముఖంలో సమాధి, అంతర్బహిర్ముఖాలలో కూడా నారాయణతో తాదాత్మ్యం. ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండే ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు అతనే నీ ఒక జడు ఉన్మత్తుడు అనుకునేవాట. తోటి పిల్లలతో ఆడుకోకుండా ఈ పిన్న వయసులో ఇలా ఉన్నాడేమిటి అని ఆలోచిస్తూ గురువుల దగ్గరికి విద్య కోసం పంపిస్తే మిగిలిన పిల్లలతో కలిసి తిరిగి మామూలుగా అవుతాడని భావించి ప్రహ్లాదుని శుక్రాచార్యుల కుమారులైన చండామార్క్యులు అనే వారి దగ్గరికి నయకోవిదుడైన బాలుని ప్రహ్లాదుని విద్యాభ్యాసానికి పంపారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.
వావ్, గాయత్రి గారు అసలు ఫస్ట్ టైం స్పీకర్ లానే లేదండి. వెరీ వెరీ గుడ్. ప్రకృతి ఆ విరుద్ధమైన కోరికలు కోరిన హిరణ్యకశిపుడు, తనకింకా ఎదురులేదని విర్రవీగిన హిరణ్యకశిపుడు, గాయత్రి గారు చెప్పిన ఒక కృష్ణగ్రహ గృహీతాత్మ అయిన చిన్న పిల్లవాడు, పిల్లవాడిని ఏమి చేయలేకపోవడం గురించి ఇప్పుడు ఉమా తపస్వి గారి ద్వారా విందాం, తెలుసుకుందాం. అమ్మగారు మీరు లైన్లో ఉన్నారండి?
ఉన్నానండి. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం ప్రహ్లాదుడు బోధించే భాగవత ధర్మబోధిని గురించి తెలుసుకుందాం. ప్రహ్లాదుడు చండామార్తుల వద్ద జాగ్రత్తగా విద్యను అభ్యసిస్తాడు. జాగ్రత్తగా అంటే శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువు యందు బుద్ధి స్థిరంగా నిలిపి విద్యలను అభ్యసించాడుట. ఇలా విద్యలను అభ్యసిస్తున్న ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఒకనాడు తన ఒడియందు కూర్చోబెట్టుకుని, పుత్ర, నీకు ఏది భద్రం వై ఉన్నది చెప్పుము అని అడిగాను. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఇది మనకి లెసన్స్ లాంటివని గురువుగారు చెప్పారు. ఇది లెసన్ నెంబర్ 1. అసత్యాన్ని సత్యం అనుకుని దాని వలన ఉద్రిగ్నతకు లోనవుతూ గృహం అనే అందకూపంలో తిరుగువారు అడవులకు పోయి సత్పురుషులను ఆశ్రయించి ఏకాంతంలో పరమాత్మను శరణు వేడి తరించడమే సాధు మార్గం అని పలికాడు. ఇది విన్న హిరణ్యకశిపుడు శిశువులు ఎట్లాడినా అట్లా ఆడుదురు అని, తన పిల్లవానికి బుద్ధిలో విష్ణువు ఎవరో ఎక్కించారో లేక నీకుని లోపల దోచెనో, ఈ బుద్ధి సహజమైనదా అని అనుకుంటూ, మనం రాక్షసులో నీ పినతండ్రిని వధించిన వైకుంఠుని నీ స్తుతి ఎలా అని పలికగా, అప్పుడు ప్రహ్లాదుడు తన మదిలో ఎవరి మాయ వలన జీవులు అవివేకంతో స్వపరాభావాలకు లోనవుతున్నారో ఆ మాయాధీశునికి నమస్కారం అని అనుకునొచ్చు. నాన్న, ఇనుము సూదంటురాయికి ఎలా ఆకర్షితమవుతుందో ఆ హృషికేశుని యందు నామది సహజంగా ఆకర్షింపబడినని చెప్పాను. తన సహజ భక్తిని పెళ్ళుబలికే పద్యాలు ఇక్కడ పోతన గారు అందించారు. ఇది సహజభక్తికి వ్యాఖ్యానం అని గురువుగారు చెప్పారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము పోవునే మదనములకును అంటూ తన చిత్తం అంబుజోదర దివ్య పాదార విందాలపై మత్తెక్కినదైనదని పలుకుతూ తన భక్తి ప్రేమజనిత వైరాగ్యాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇది సహజంగా సద్వస్తువు యొక్క అనుభూతి పొందిన వారి స్థితి. ఇది వివేకజనిత వైరాగ్యం కన్నా గొప్పది. ఇలా పలుకుతున్న బాలకుని వంక, గురువుల వంక హిరణ్యకశిపుడు క్రోధ దృష్టితో వీక్షించగా తమకు ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందిగా చందామార్కులు కోరారు. వారు రాక్షస వంశం అనే అరణ్యానికి శ్రీహరి గొడ్డలి వంటి వాడు అయితే ఈ ప్రహ్లాదుడు ఆ గొడ్డలికి పిడి వంటి వాడుగా భావించారు. వారు ప్రహ్లాదునికి సామదాన దండోపాయాలతో విద్యను అభ్యసింపచేశారు. వారు చెప్పిన విద్యలన్నీ అభ్యసిస్తూ అందులోని సారనిస్సారాలను విశ్లేషించసాగాడు ప్రహ్లాదుడు. ఈసారి చండామార్కులు ముందుగా తల్లి వద్దకు తీసుకుని వెళ్లారు. తల్లి బాలుడిని ముద్దాడి ప్రేమగా అలంకరించి తండ్రి వద్దకు పంపించింది. అలా వెళ్తున్న ప్రహ్లాదుడు ఇలా ఉన్నాడుట, తను ప్రతి అడుగులోనూ విష్ణు చింతన మాధుర్యం కలిగి బ్రహ్మాది దేవతలు అభ్యాసము చేయలేని భక్తి ఒక రూపం కలిగినట్టుగా ఉన్నాడు. ఇది ఒక భాగవతోత్తముని స్వరూపం. ఆయన సద్గుణాల రాశి వినయం, కారుణ్యం, బుద్ధి వివేకం లక్షణం కలిగి తండ్రి వద్దకు వచ్చాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తలనిమిరి, నాయన ఉత్తమమైనది ఏమిటో చెప్పమనను. ఇక్కడ ప్రహ్లాదుడు మనందరికీ రెండవ లెసన్ చెప్తున్నారు. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం, ఇలా నవలక్షణాలు భక్తితో పరమాత్మను చేరుకోవాలి. ఇది మూడు రకాలుగా అర్థం చేసుకోవాలని మనకు గురువుగారు తెలిపారు. ఒకటి, ఏదో ఒకదానితో మొదలుపెట్టి ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటిగా, అన్నీ కలిసి ఒకటిగా పట్టుకోవాలి. ముందుగా మనం శ్రవణం చూద్దాం. శ్రవణం భగవంతుని గురించి తెలిస్తేనే కదా మనకు ఆయన పైన ప్రేమ ఏర్పడేది. అవి తెలిపే నామ రూప లీల చరిత్రలను మనం నిత్యం గ్రహిస్తూ ఉండడమే శ్రవణం. ఆహా, అంత భగవాన్ గురించి తెలిసాక ఆహా అంటామే, అదే కీర్తనం. ఈ శ్రవణ కీర్తనాలతో మరుపురాని స్థితిలో స్మరించడమే స్మరణం. కలో స్మరణాన్ ముక్తి కదా. ఈ మూడు మహాసాధనలు, ఎందుకంటే ఇవి త్రికరణాలతో జరుగుతున్నాయి. శ్రవణము చెవుల ద్వారా కాయము సహాయముతో, కీర్తనం వాక్, స్మరణం మనస్సు మనోవాక్కాయలతో జరుగుతున్నాయి. ఈ మూడుతో మొదలుపెట్టి వాటిని గట్టిపరుచుకుంటే మిగతా లక్షణాలు అవే వస్తాయిట. ఇలా ఒకదాని నుండి మరొకదానికి వెళుతూ అన్నీ కలిసి పట్టుకోవాలి. పాదసేవనం, ఆ స్వామి పాదాలను ప్రేమతో సేవించాలి. ఆహా, అమ్మే కదా దీనికి మనకి ఉదాహరణ. అర్చనం, నిత్యము అర్చించుట. వందనం, దీనికి ఆత్మయజ్ఞము అని పేరు. ఇది నా మమ నుండి నమమ నమహాకి తీసుకువెళ్తుంది. నమస్కారాలు గట్టిగా చెబితే నమ్మకం అవుతాయిట. తనువు యొక్క అర్పణం నమస్కారం ద్వారా తెలియజేయబడుతుందని గురువుగారు చెప్పారు. దాస్యం, అత్యంత వినయం, అహంకారాన్ని అణిచి భగవత్ ఆనుకూలాచరణయే దాస్యం. సఖ్యం, మిత్రభావంతో భగవంతుని తలచుట, అంటే భగవంతుడిని స్నేహితుడుగా, హితము కలిగించువానిగా భావన చెయ్యాలి. ఆయనను నమ్మాను కనుక నాకు జరిగేది అంతా మంచే అనుకోగలగడం సఖ్యభక్తిలోని పూర్ణత్వం. ఇక చివరిది ఆత్మనివేదన, తనని తాను అన్న భావన సమర్పించుట. అహం కరిగి స్వామికి నివేదన అయితే అదే ఆత్మనివేదన. ఇది నవలక్షణ భక్తి శాస్త్రం. భక్తులలో ఈ తొమ్మిది లక్షణాలు మనకి కనిపిస్తాయి. తను హృద్భాషలను ప్రతిదానికి జోడించి భగవంతునికి అర్పించాలి. ఏ ఇంద్రియాలను ప్రపంచ విషయాలు అనుభవించుటకు వాడుతున్నామో వాటిని పరమాత్మకు వినియోగించాలి, అదే భక్తి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఇలా పనిచేసే ఇంద్రియమే ఇంద్రియములట. ఇలా దేవదేవుణ్ణి చింతించే దినమే దినముట. ఆహా, ఈరోజు ఎంత సుదినమో కదా. ఇంతవరకు ఎలా చేస్తే బాగుపడతామో చెప్పిన ప్రహ్లాదుడు మరి ఇప్పుడు ఎలా చేస్తే నాశనం అవుతామో కూడా చెప్తున్నాడు. విందామా? శక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరల చలితం ముద్బుదంబుగాక, ప్రవాహంలో బుడగ వంటిది అని చెప్పారు. చక్రచింతన లేని జన్మము. అప్పుడు చండామార్కులు తమ తప్పులు లేవు మా వలన, ఇది నీ కుమార నైజము అని పలికి అక్కడ నుండి నిష్క్రమించారు. హిరణ్యకశిపుడు చాలా కోపంతో, ఇది నీకు ఎవరు చెప్పారు, వాళ్ళెవరో నాకు చెప్పు అనెను. ప్రహ్లాదుడు ఇట్లు చెప్తున్నాడు, ఇళ్లను చీకటి నూతిలో పడి విషయేంద్రియములే ప్రధానం అయిన వారికి, పెద్దల మాటలు వినని వారికి ఎవరు చెప్పినా అర్థం కాదు, అడవికి వెళ్ళినా అర్థం కాదు. గుడ్డివానికి వెన్నెల వలె, చెవిటివానికి శంఖం వలె, పందికి సద్గంధం వలె, బూడిదలో పోసిన హవ్యం వలె, హరిభక్తి లేని జీవితం ఒక్కటే నాన్న అని పలికెను. శోధింపన్బడే సర్వ శాస్త్రములు, నేను గురువుల వద్ద సర్వ విద్యలను చదివాను, మళ్లీ మళ్లీ పిలిపించి చదువవలదు, విష్ణు శరణాగతి తప్ప వేరే మార్గమే లేదు నాన్న అనగా అంత కోపం గించి తన ఒడిలో కూర్చున్న కుమారుణ్ణి తోసివేసి వధించి రమ్మని ఆజ్ఞాపించగా, వినయంగా తండ్రికి నమస్కరించి నిన్న ప్రహ్లాదునికి నమస్కరిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు.
థ్యాంక్స్ సోమగారు, చాలా బాగా సమరైజ్ చేశారు మొత్తం గురుగారి మాటలన్నింటిని. మీరు మొదలెట్టిన పోతంగారి పద్యం నేను ఒకసారి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. మందార మకరంద మాధుర్యమున తేలు, మధుపంబు ఓవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతో రాయంచ సననే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియే చుక్కు కోయల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫుర చకోరక మరుగనే సాంద్ర నిహారములకు. ఇది ప్రహ్లాదుని సహజ భక్తికి పై వ్యాఖ్యానం, మన పోతన్ గారు రాసిన వ్యాఖ్యానం అని గురుగారు చెప్పారు. ఇక ప్రహ్లాదుడు తన తోటి గురుకుల విద్యార్థులతో ఏమి బోధ చేశాడు, ఆ రాక్షసుడు గర్వమణించి భక్తులను రక్షించేందుకు ఆ పరమాత్మ రావాల్సిందే. సో వాక్తిగా పూజించబడి మర్చిపోయాను. బిద్దిగారి వాళ్ళ ట్రావెల్ చేయడం మూలంగా మాట్లాడలేకపోతున్నారు, అందుకని మధుగారు మొత్తం CD 4.1 అంతా కవర్ చేయబోతున్నారు. అందుకని రాక్షసుడి సంహారం కూడా ఉంటుంది ఇందులో. ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజనార్థం ఆ స్వామి ఎలా వచ్చాడో మధుగారి ద్వారా ఇప్పుడు విందాం. మధుగారు యు ఆన్లైన్ ఉన్నారు మీరు?
హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయ ససే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంత నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. శివాయ గురువే నమః. రాక్షసులు ప్రహ్లాదుని రకరకాలుగా హింసించడానికి ప్రయత్నిస్తున్నా అతన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. ఇక సుఖమహర్షి చెప్పిన సూక్ష్మం ఏంటంటే, ప్రహ్లాదుడు సర్వవ్యాపకుడైన పరమాత్మ యందు తాదాత్మ్యం చెంది ఉన్నాడు. అటువంటి వారిని సర్వత్రా ఉన్న విష్ణువు అన్నిటిలో ఉంచి రక్షించుకుంటాడు. వారు అతన్ని ఎంత బాధిస్తున్నా నారాయణ పన్నగ సాయి ధనుజమంజన అంటూ తన నిత్యస్మరణగా కీర్తిస్తున్నాడే గాని కాస్త కూడా చలించలేదు. భక్తులకు పరమాత్మ స్మరణం ఎలాంటిదంటే మనం ఊపిరి ఎలా తీస్తామో అలాంటిది. ప్రహ్లాదుడికి పరమాత్మపై ఉన్నది నమ్మకం కాదు, అనుభవం. ఆయన్ని నీటి నుండి అగ్నిలోకి పడేస్తుంటే విష్ణువు నుండి విష్ణువులోకి వెళ్తున్నట్లే ఉంది. ఎందుకంటే సర్వం విష్ణుమయంగా అనుభవంలోకి ఉంది కాబట్టి. ఒక పిల్లవాడు తల్లి ఒక తొడపై నుండి ఇంకో తొడపై మారిస్తే ఎలా అనుకుంటాడో సరిగ్గా అటువంటి భావనే ప్రహ్లాదుడిది. హిరణ్యకశిపుడికి ఏం పాలుపోవట్లేదు. ఇంతలో చండమార్కులు వచ్చి ఇంకోసారి తీసుకెళ్లి ప్రయత్నిస్తాం అన్నారు. వారితో ఏం వాదించకుండా చెప్పినవన్నీ వింటున్నాడట. ఇక్కడ బానే ఉన్నాడు కదా అనుకున్నారట. ఆ గురువులు బయటికి వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడు తోటి పిల్లలకి బోధించడం మొదలుపెట్టాడు. ఒక పిల్లవాడు పిల్లలకి చెప్తున్నాడంటే భాగవత ధర్మం కౌమారంలోనే ఆచరించాలని గ్రహించాలి. బోధ మొదలైంది. మొట్టమొదటిగా నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని గుర్తుంచుకుని ధర్మం పరిపూర్ణ ఆచరిస్తూ జాగ్రత్త పడాలి. రెండు, ఆలోచించగలిగి యోగ సాధన చేయగలిగే ఏకైక జన్మ అత్యంత దుర్లభమైనది మానవ జన్మ, కానీ అది అస్థిరం. అందుకే చక్కగా వినియోగించుకోవాలి. ఎలా సార్థకం చేసుకోవాలి? భగవంతుని పాదాలను ఆశ్రయించడం మాత్రమే చేయాలి. ఎటువంటి భగవంతుడు? సర్వభూతములకు నిజమైన ప్రియుడు, ఆత్మయ్యై ఉన్నవాడు, ఈశ్వరుడు, హితం కోరే నిజమైన స్నేహితుడు. నీలోనే ఈ లక్షణాలతో ఉన్న పరమాత్మను ఆశ్రయించాలి. కానీ మనం అలా కాకుండా ఈ ప్రపంచ లంపటాల్లోనే ఉంటూ ఉన్నాం. శంకరులు అన్నట్లు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మని కోపినసక్త, ఇలా కూరుకుపోయి రెండు గమనించట్లేదు మనం. ఒకటి, ఆయుష్ వ్యర్థమవుతోందని, రెండు, శాశ్వత ప్రయోజనం దెబ్బతింటోందని. మనకి ఈ అజ్ఞానపు జబ్బు ఉందని కూడా గమనించ పాటించకుండా ఏమరపాటుతో గడిపేస్తున్నాం. ముందు జబ్బుందని తెలుసుకుంటే నయం అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఇలా విషయలంపటాలతో ఉండడమే అసలు ప్రవృత్తి. అందుకు ప్రహ్లాదుడు అంటున్నాడు, ఓ బాలకులారా, ముందు చేయవలసిన పని ఇలాంటి విశేషంగా ఉన్న అసురులకి దూరంగా ఉండండి, దుస్సంగాన్ని తీసేయండి, రెండు సత్సంగాన్ని ఆశ్రయించండి, అంటే నారాయణుని విషయాలు బోధించేవారిని, మూడు నారాయణని ఆశ్రయించండి. సత్సంగం మాత్రమే సత్కాలం, మిగిలినదంతా దుష్కాలమే. ఇదంతా కష్టం అనుకోకండి. మీకు దూరంగా ఉన్నవారిని తృప్తిపరచడం కష్టం కానీ నీకు ఆత్మయే ఉన్న నారాయణుడి తృప్తిపరచడం అత్యంత సులభం అంటున్నారు. ఎందుకు సులభం అంటే ఆయన సిద్ధత్వాత్, ఎప్పుడు ఉన్నవాడు. ఇవాళ లేని తెచ్చుకుంటే రేపు పోతుంది, కానీ ఆయన ఎప్పుడు ఉన్నవాడు. రెండు, ఆయన ఆత్మత్వాత్, సృష్టిలో దేన్నైనా తొయగలవు కానీ నిన్ను నువ్వు తొయగలవా? లేదు. నేను అనే చైతన్యాన్ని తీయలేవు, ఆ నేనే ఆయన. అందున ఎవరెవరినో ఎందరినో తృప్తిపరిచే బదులు ఈయన ఒక్కడిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు భగవంతుడి స్వరూపం చెప్తున్నారు, ప్రకృతి అనేకం, వాటన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ ఏకం. అనేకంలో ఏకంగానూ అతీతంగానూ ఉన్నాడు. ఏకంగా ఉన్న ఆయన్నే పట్టుకుంటే అతీత స్థితికి తీసుకెళ్తాడు. ఆయన ప్రత్యేగాత్మగా స్వరూపంగా మనలోనే ఉన్నాడు. కేవలం అనుభవ ఆనంద స్వరూపం ఆయన. భగవద్ అనుభూతి అంటే ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం అంటారు శంకరులు. నీలో ఎలా ఉన్నాడో అందరిలో అలాగే ఉన్నాడు. అందుకు అందరిపై దయతో ఉండడం ముఖ్యమైన భాగవత ధర్మం. అహింస భాగవతానికి మూలం. భాగవతులు ఎలా ఉంటారు? లోకంలో కనపడే ధర్మాధర్మాలు, త్రిగుణాలు, ఇవేమి అక్కర్లేకుండా, ఇది కావాలి ఇది అక్కర్లేదనే లేకుండా, మరో బాధ లేకుండా పరమాత్మ చరణాలని ఆశ్రయించి హాయిగా ఆయన్నే పాడుతూ ఉంటారు. ఆయన ఎందే వారి బుద్ధి నిమగ్నమై ఉంటుంది. ప్రారంభం బట్టి వచ్చే సుఖదుఖాలు ఎలాగో వస్తాయి, వాటి గురించి బాధే లేదు. మన గురువు గారి మాటల్లో, తనకు తానుగా వచ్చు తప్పని ఫలం మీదే చెనక నేటికి వాటి చేరదను నిన్నంటి, నీ ఇష్టమే కాని ఓ అష్టమూర్తి, ఆయి వివాదాల అలజడులు నాకేలా, అటువంటిది వారి స్థితి. అటువంటి భాగవతులు మరి ప్రపంచం పనులు చేయరా? అంటే భగవంతుడి పాటలే పాడుతూ ఆయన్నే తలంచుకుని ఆడుతూ ఇంకా చక్కగా చేస్తారట. అటువంటి భక్తినే ఏకాంతిక భక్తి లేదా అనన్య భక్తి అంటారు. అదే పర్యుపాసన. అన్య చింతన లేకుండా కేవలం పరమాత్మపైనే దృష్టి కలిగి ఉండడం. అలా ఉంటే మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు, మన యోగం పాడవకుండా ఆయన చూసుకుంటాడు. అనన్యా చింతయంతో మామలో చెప్పినట్టు, ఇది కావాలి అని వారు అడగరట భగవంతుని. అవసరమైతే స్వామిస్తాడు, ఇవ్వలేదంటే అవసరం లేదని. అంతటి అఖండ వైరాగ్యం ఉంటేనే అచ్చమైన భక్తి. ఇటువంటి భక్తి కావాలి అంటే అనన్య భక్తుల పాదాలు పట్టుకుంటేనే లభిస్తుంది. అంతేకాని ఇంద్రియారాముల్ని పట్టుకోవడం ఎలాంటిదంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుని ఇద్దరు గొయ్యలో పట్టడం లాంటిది. ఇప్పటి వరకు చెప్పిన ఏకాంతక భక్తి ధర్మం నరసకుడు అయిన నారాయణుడు నారదుల వారికి బోధించారట. ఇదంతా విని అసురుబాలు అడిగారు, నీకెలా తెలిసింది ఇదంతా అని. అప్పుడు తన కథనంతా వివరించి నారదుల ద్వారా తెలిసిందని చెప్పి ప్రహ్లాదుడు మళ్ళీ బోధలోకి వస్తున్నారు. ఆత్మ అనగా ఏంటి? ఇక్కడ ఆత్మకి 12 లక్షణాలు చెప్తున్నారు. ఈ లక్షణాలు లేకపోతే అది అనాత్మ. ఆ లక్షణాలు ఏంటంటే నిత్యం, అవ్యయం, శుద్ధం, ఏకం, క్షేత్రజ్ఞ, ఆశ్రయ, విక్రియ, వికారాలు లేనిది, స్వయం ప్రకాశం, అన్నింటికీ కారణం, వ్యాపక, అసంగి, అనావృత అంటే కప్పలేనిది. ఇది ఎప్పుడు అనుసంధానం చేయవలసిందని గురువుగారు సూచించారు. మనలో ఈశ్వరుడు ఈ పై లక్షణాలతోనే ఉన్నాడు ఆత్మగా. అదే ఎప్పుడు అనుకుంటుంటే అదే అవుతావు. అందున అది నీ అసలు స్వభావం. ఆ లక్షణాలు లేని దానిపైన నేను భావం పెట్టకు. ఆత్మని ఎక్కడ వెతకాలి? ఇక్కడే వెతకాలి. ఎక్కడో ఎప్పుడో మరణించాక కాదు, ఇహైవ, పొందాల్సింది ఇక్కడే ఉందని చెప్పే ఏకైక మతం హిందూ మతం. రత్నం చేతిలో పట్టుకుని గుప్పి తెరవకుండా ఏడుస్తున్నాడట. అటువంటిది ఆత్మని తెలుసుకోకపోవడం. ఎలా వెతుక్కోవాలి? ఎలా అయితే పుటం పెట్టి మట్టిలోంచి బంగారాన్ని తీస్తారో, అలాగే అనాత్మ అనే మట్టిలో కలిసిపోయిన ఆత్మ బంగారాన్ని గురువుల ద్వారా తెలిసిన ఉపాయంతో సాధన చేసి ఆత్మని తీసేసి ఆత్మని తీసి పట్టుకుని అనాత్మని విడిచిపెట్టాలి. ఏ అనాత్మ విషయం కనిపించినా 12 లక్షణాలు ఉన్నాయా? లేవు. అయితే వదిలి, అలా చూసుకుంటూ వెళ్ళు. అన్ని వదిలాక ఏది మిగిలిందో అదే ఆత్మ. నేతి నేతి త్యత త్యజన్ అని ఉపనిషత్తుల్లో చెప్పింది ఇదే. 1000 ఉపనిషత్తులు పెట్టు భాగవతం బాగా వింటే అన్నారు గురువుగారు. మట్టిలో బంగారం ఉన్నా మట్టికి అతీతం, అలాగే అన్నింట్లో వ్యాపించి సచ్చిత్గా ఉన్నందున అవ్యయం, ఏ వికారం లేకుండా ఉన్నందున వ్యతిరేకం. అలా అన్వయ వ్యతిరేకాలతో వెతుక్కో. ఇంకో ప్రక్రియ ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడింటిలో ఒకదానిలో ఉన్నది మరొక దానిలో లేదు. కానీ మూడింటిలో కామన్ గా నేనుగా అనుస్యూతమై వస్తూ వీటికి అతిరిక్తంగా ఉన్నదే ఆత్మ వస్తువు. అదే జాగ్రత్ స్వప్న సుషుప్తి నాం సాక్షీభూత్యై నమో నమః స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత. అన్నింట్లో ఏ చైతన్యం ఉండడం వల్ల అన్ని అనుభవంలోకి వస్తున్నాయో ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి ప్రక్రియలు ఏంటి? మొదటిది గురు శుశ్రూష, శ్రద్ధతో వారి వద్ద దీన్నే వింటూ అభ్యసించడం. రెండు, నువ్వు పొందేవి అన్ని భగవదర్పణం చేయి, సర్వసమర్పణ. మూడు, సత్పురుషుల సాంగత్యం. నాలుగు, ఈశ్వరారాధన. ఐదు, శ్రవణం. ఆరు, కీర్తనం. ఏడు, ఆయన పాదార్చన. ఎనిమిది, లింగార్చన, అంటే భగవంతుని గుర్తుగా నువ్వు పూజించే రూపం విగ్రహం, సాలగ్రామాదులు. నీలో ఆత్మవస్తువు అయిన వాడే ఇన్ని రూపములుగా పట్టుకుని పూజించావంటే ఆత్మప్రాప్తి తప్పక లభిస్తుంది. పైన చెప్పిందంతా చేస్తున్నప్పుడు విగ్రహం యందు ఎంత ఆరాధిస్తున్నావో సర్వం యందు కలిగి ఉన్నాడనే భావన అంత ఉండాలి. ఇలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే క్రమంగా కామక్రోధాలు పోతాయి. అదే మన ప్రోగ్రెస్ రిపోర్ట్. అలాంటి సాధనతో వాసుదేవునిపై ప్రేమ ఏర్పడి మోక్షం కూడా కోరని స్థితి వస్తుంది. స్వామి లీలలు కథలు వింటే ఒళ్ళు పిలికించి ఆనందాశ్రువులు రాలతాయి. అదే భగవద్ అనుభూతి, ముక్తి. అటువంటి స్థితిలో ఉన్నవారు నడిస్తే ఆ నేల క్షేత్రం, మునిగితే ఆ నీరు తీర్థం. వారి గాలి మనకి తగిలితే మనం పవిత్రమవుతాం. అటువంటి వారు ఎలా ఉంటారంటే ఎలుగెత్తి భగవంతుని పాడతారు, నాట్యం చేస్తారు, అందరిలో విష్ణువుని చూసి దండం పెట్టేస్తుంటారు, చుట్టూ ఎవరున్నా పట్టించుకోకుండా నారాయణ అంటూ ఎగురుతారు, కృష్ణాకార వృత్తి లేదా బ్రహ్మాకార వృత్తి పొందుతారు. దీనంతటికీ ప్రహ్లాదుణ్ణే ఉదహరించారు గురుగారు. ఇదే వేదాంతాలు చెప్పే ఆత్మప్రాప్తి. అటువంటి మహద్భక్తి వలన అజ్ఞాన బీజవాసనలు దగ్ధమయ్యి అదోక్షజుని పొందుతావు. ఇదంతా చెప్పి ఇదేమంత కష్టం కాదు కదా, హృదయాకాశంలోనే ఉన్న పరమాత్మను ఉపాసించడం పెద్ద కష్టమా అంటున్నారు ప్రహ్లాదుడు. సత్యంలోనే తిరుగుతూ సత్యాన్ని పట్టుకోవడం లేదు, అసత్యంలో పడి తిరిగితే వేలాది కోట్ల జన్మలు తప్పవు. అలా కాక పరమాత్మని నిష్కామ భక్తితో ఆశ్రయించు, అప్పుడే ఆయన నిష్కాముడు కాబట్టి తెలియబడతాడు. భాగవత మార్గానికి అందరూ అర్హులే. భగవంతుడు కావాలి అనే కోరిక ఉండడం ముఖ్యం. నిష్కపటమైన భక్తికి మాత్రమే దొరుకుతాడు ఆయన. భక్తి ఒక్కటే భగవంతుని తెలుసుకునే మార్గం. మరలా చెప్తున్నారు, ఆయన ఎక్కడో లేడు, నీలో ఆత్మయే ఉన్నాడు కనుక అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు అంతరంగంలో చేస్తాం. ఆయన వస్తాడు, అక్కడున్నవాడే కనుక. అంతా విన్న అసుర బాలులో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు గురువులు చెప్పిందంతా వ్యర్థం అనుకున్నారు. గురువులు అయ్యో ఇతన్ని బాగు చేద్దాం అనుకుంటూ ఉంటే ఇక్కడున్నదంతా పాడు చేశాడు అనుకుని తిరిగి తండ్రికి అప్పగించారు. తండ్రి ముందర ధైర్యంగా నిలబడ్డాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అన్నాడు, ఎవరి ముందు పంచభూతాలు, దిక్పాలకులు, ముల్లోకాలు గడగడలాడతాయో అలాంటి నా ముందు నీకెవడు రా బలం దిక్కు అన్నాడు. ప్రహ్లాదుడు దానికి అన్నాడు, బలయుతులకు, దుర్బలులకు, సర్వప్రాణులకు ఎవరు బలమో ఆయనే నా బలం. దిక్కులు కూడా లేని ఆకాశంలో దిక్కై ఉన్నది ఎవరు? ఆ పరమాత్మయే నాకు దిక్కు అని. అయినా ఎందరినో జయించిన నువ్వు ఆరు శత్రువుల్ని, ద్వంద్వభావాన్ని జయించలేకపోయావు నాన్న. అది చేస్తే నీకు శత్రువులంటూ ఉండరు అన్నాడు. అతిపై ఈ హిరణ్యకశిపుడు అడిగాడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. ప్రహ్లాదుడు ఒళ్ళు పులికించిపోయి చెప్తున్నాడు, అనుభూతితో శంక లేకుండా చెప్తున్నాడు. సముద్రం, గాలి, నేల, నీరు, నిప్పు, స్త్రీ పురుషులు, నపుంసకాదుల్లో, త్రిమూర్తుల్లో, ఓంకారంలో ఉన్నాడు. ఇంతెందుకు? వెతికి చూస్తే ఎక్కడైనా ఉంటాడు అని బదులిచ్చాడు. హిరణ్యకశిపుడు ఖడ్గం తీసుకొచ్చి స్తంభం దగ్గర నిలబడి, దీనిలో ఉంటాడా అని అన్నాడు. సందేహం లేకుండా, బ్రహ్మ మొదలు గడ్డి పొరక వరకు ఉన్న ఆ విశ్వాత్ముడు స్తంభంలో ఉండడా? ప్రహ్లాదుడు నోటి నుండి పలకించబడిన మాట, నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం బుగన్, ఇవాళ నీ సందేహం పటాపంచలవుతుంది, ప్రత్యక్షంగా కనపడతాడు అన్నాడు. భగవంతుడితో తాదాత్మ్యం చెందిన వాడు మాట్లాడితే వాడి నోటి నుండి భగవంతుడే మాట్లాడతాడు. ఈ చర్చ జరుగుతూ ఉండగా అంతటా సచ్చిద్రూపుడుగా ఉన్న పరమాత్మ ఆ సమయంలో నరసింహాకృతి ధరించి అంతటా ఉన్నాడు. దేన్ని తట్టినా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని అరచేత్తో ఒక్కటి కొట్టాడు. మహానాదం వినపడింది. ఏ నాదం ప్రపంచానికి నాదం ఇస్తున్నదో ఆ నాదం. అది విజృంభించి ఒక మహాజ్వాల కనబడింది. దాని నుండి స్వామి ఆవిర్భవించాడు. ఇక్కడ గురుగారు చెప్పిన గద్య అద్భుతమండి. శ్రీ నృసింహాయ నమః. సత్య జ్ఞాన సుఖ స్వరూపమలం క్షీరాబ్ధి మధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషాస్త్రోజ్వలా సహస్రోజ్వలం ీంద్రమిందవళం లక్ష్మీసింహం భజే భజే శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే లక్ష్మీ నృసింహ మమ దేహి మమ దేహి కరావలం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్ నమామ్యహం. ఇక్కడ స్వామి రూపం గురువుగారు మహాద్భుతంగా దర్శించి, ఆయన దర్శించి మనల్ని దర్శింపజేశారు. నరసింహస్వామి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరిపూర్ణ బ్రహ్మం. ఈ అవతారంలో స్వామి ప్రహ్లాదుడిపై వాత్సల్యం, హిరణ్యకశిపై ఆగ్రహం ఒకటేసారి ప్రకటించవలసిన అవసరం. ద్వంద్వాతీతుడు అయి ద్వంద్వములయందు సర్వ సమముగా వ్యాపించిన ఆ స్వామి ద్వంద్వభావముల ఎదురుగా ఒక్క విధంగా కనబడ్డాడు. తన మృత్యువులైన ప్రహ్లాదుడి కోసం, దైవిజయల్లో ఒకళ్ళైన హిరణ్యకశిపుడి కోసం సనక సనందాదుల మాట సత్యం చేయడానికి, సర్వభూతముల్లో వ్యాపించింది తానే అనే సత్యం ప్రకటించడానికి వచ్చారు. దవాగ్నిపై మిడుగురు పురుగులు వెళ్ళినట్లు స్వామి మీదకి వెళ్లాడు హిరణ్యకశిపుడు. అంత ఉన్న స్వామి ఇతన్ని గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టు పట్టుకుని సంధ్యా సమయంలో సభాభవనం మహాద్వారంపై వెళ్లి కూర్చుని ఆ రాక్షసుని తన ఒళ్ళో పడేశాడు. ఇంద్రాదుల వజ్రాయుధం కూడా ఏమీ చేయలేని అతడి వక్షస్థలాన్ని గోటితో చీల్చిపడేశారు స్వామి. అటువంటి స్వామి గోళ్లు భక్తుల పాలిట నఖచంద్రాలు, రాక్షసుల పాలిట భయంకర ఆయుధాల్లా కనపడుతున్నాయి. ఆయువు మూడి స్వామిపై ఇంకొందరు రాక్షసులు వస్తే వారిని కూడా విసిరి కొట్టి అక్కడున్న మహాసింహాసనంపై కూర్చున్నారు స్వామి. దేవతలంతా రకరకాలుగా స్తుతించారు స్వామిని. ఎవరు శాంతింపలేకపోయాం అనుకుని అమ్మవారిని శాంతపరచమంటే ఆ తల్లి ప్రహ్లాదుని భక్తి ప్రకటించడానికి తనకు ఆయన ఈ రూపం గురించి అస్సలు తెలియదండి. ప్రహ్లాదుడు వెళ్ళాడు స్వామి వద్దకు ఏ భయం లేకుండా. శాంతమే తానైనన్న స్వామిని శాంతపరచడం ఏంటి అనుకున్నాడు. తిన్నగా స్వామి పాదముల వద్ద తల వంచబోయాడో లేదో స్వామి తలపై చేయి వేసి నిమిరి ఎత్తుకుని ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారు. మాతృవాత్సల్యావతారం నరసింహ అవతారం అని చెప్పారు గురుగారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం, అక్కడున్న వారంతా వారి వారి ప్రయోజన దృష్టితో స్వామిని చూస్తున్నారే కానీ స్వామిని స్వామిగా ఎవరు చూడట్లేదు, ఒక ప్రహ్లాదుడు తప్ప. ప్రహ్లాదుడు ఇక్కడ స్వామితో చేసే సంభాషణ అద్భుతంగా ఉంటుంది. స్వామి నాకు నిన్ను చూసి అస్సలు భయం లేదు. కాలసర్పానికి భయపడాలి కానీ నిన్ను చూసి భయమేంటి స్వామి? కాలసర్పానికి లొంగిన వారికి అభయం ఇచ్చే చేయి స్వామిది. ఇక్కడ నరసింహతత్వం తెలుసుకోవాలి. నరసింహ ఉపాసన సంపూర్ణ నారాయణ ఉపాసన. సృష్టి అంతా ద్వంద్వం. ప్రతి వారికి రెండు ఆలోచనల మధ్యన సూక్ష్మ కాలం ఉంటుంది, అది సంధ్య. దానిలోనే పరమాత్మ ఉంటారు. కానీ మనం ఆలోచనలు గ్యాపే ఇవ్వం. మనం ఆలోచనలకి మధ్యలో గ్యాప్ ఇస్తే ఆయన అనుభవంలోకి వస్తారు. పూసలకి ఆధారమైన దారం చూడాలంటే పూసలు జరిపి కదా చూడాలి, అదే సంధ్యోపాసన. నృసింహావతారం, సంధ్యావతారం, సజ్జోజాతావతారం, వైద్యుతావతారం, పరిపూర్ణావతారం, యోగావతారం. విష్ణు సహస్రంలో విశ్వం విష్ణుహు నుండి క్షేత్రజ్ఞోక్షర ఏవచ వరకు విష్ణుతత్వం చెప్పి మొట్టమొదట తన తత్వాన్నంతా చెప్పే రూపం ధరిస్తే అదే నారసింహ వపు శ్రీమాన్. సహస్రనామం ఆఖరికి వెళితే సర్వప్రహరణాయుధ, ఆయనకి ఏదైనా ఆయుధమే. ప్రహ్లాదుడు అంటున్నాడు, నా భయమంతా సంసారం స్వామి, ఆ భయం నుండి అభయం ప్రసాదించేవాడివి నువ్వు. అదే తత్వం మరో ప్రహ్లాదుడైన ఆదిశంకరులు అంటారు సంసారకూప మతిఘోర మగాధ మూలం అనే దగ్గర చూపించారు. ఆయన ఉగ్రుడు అంటే అన్నింటికీ మించినవాడు, పైకి లాగేవాడు, ఆత్మ జ్ఞానులని అలరించే అవతారం ఆయన. విశ్వాన్ని నడిపే జ్ఞానశక్తి ఆ స్వామిది. చేయూతనడిగి శరణు వేడితే తప్పకుండా పైకి లాగుతాడు, అనుగ్రహిస్తాడు పరమాత్మ. ఇదే కరావలంబం. ఆఖరికి ప్రహ్లాదుడు జీవితంలో అంటున్నాడు స్వామితో, జీవితంలో ఉన్నంత కాలం నీకు స్తోత్రం చేస్తూ సర్వసమర్పణ భావంతో కర్మాచరణ చేస్తూ నిన్నే ఆరాధిస్తూ నీ పాదాలను స్మరిస్తూ నీ గాథలను శ్రవణం చేస్తూ ఉండాలి స్వామి, ఇదే నాకు షడంగం. అటువంటి భక్తి ఉంటే నువ్వు ఆత్మరూపుడిగా లభిస్తావు, అటువంటి భక్తిని అనుగ్రహించవయ్యా అంటున్నాడు. మనము అదే కోరుకుందాం. ఇక్కడ అందరూ కృష్ణావతారం కోసం వెయిట్ చేస్తున్నాం కదండి. కృష్ణుడు అవతారాలు అన్ని అవతారాలు పెట్టు. ఒక్కసారి కృష్ణావతారంలో కూడా స్వామి ఎన్నోసార్లు నరసింహావతారం చూపించారు. ఒక్కసారి మనం ఒకటి దర్శిద్దాం. కటిచేలంబు బిగించి పించమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాకాగ్రముపై నుండి యురికెన్ గోపాల సింహంబు తటముల్మోయు హృదంబులోగు భగవద్వానం వనూనంబుగల్ సర్వం శ్రీ శ్రీ గోపాలకృష్ణ సింహ చరణారవిందార్పణమస్తు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మన గురువుగారు ప్రతిదీ దర్శించి చెప్తారండి, మీకు అందరికీ తెలుసు అనుకోండి. ఓకే. ఇంకో నిమిషం అండి, మన స్వామికి మంగళం మన గురువుగారి మరో అద్భుత రచన ఇది.
హలో మధు, వినబడట్లేదు ఏమి?
మొత్తం కట్ ఆఫ్ అయిపోయిందండి.
ఐ థింక్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది మధు లైన్.
ఓకే, అంతా మంగళశాస్త్రం జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మాట్లాడడానికి లేదు. మధు గారే లాస్ట్ స్పీకర్. సో అందరం ఒకసారి ఒక చిన్న శ్లోకంతో నేను ముగిస్తానండి. వాగీశస్య వదని లక్ష్మీర్యస్య వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ నృసింహమహం భజే. బ్రహ్మ సరస్వతి ఆయన నాలుగు మీద ఉన్నారు, లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉంది, విశ్వాన్ని నడిపే జ్ఞానశక్తి ఆయనే, ఆత్మజ్ఞాన్ని ఆదరించే ఆ నరసింహునికి పాదాభివందనం చేస్తూ సర్వం నరసింహ పాదారవింద అర్పణమస్తు స్వస్తి. ఇది కూడా గురువు గారు రచనండి, సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ.
మధు గారు అద్భుతంగా చెప్పారండి, కళ్ళ ముందు నిలబెట్టారండి.
అందరికి స్వస్తి, గుడ్ నైట్.
శుభరాత్రి అండి, థ్యాంక్ యూ,
గుడ్ నైట్.
శుభరాత్రి, శుభరాత్రి,
గుడ్ నైట్ అండి.